ओम नमो नारायणाय नारायण 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 व्यांकटं 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 ओम नमो व्यांकटेशाय वासुदेव ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते श्री रामणाय ओम नमो भगवते श्री रामकृष्णाय शिवाय नमः ओम नमः शिवाय ఈ లక్కవరం గ్రామం ఈ సరస్వతి శిశు మందిర్ వారి హై స్కూల్ ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ లక్కవరం రావటం ఈ గ్రామం రావటం జరిగింది. సుమారు 6 మాసాల నుంచి ఇక్కడ రావటానికి ప్రయత్నం. మాకు ఈ సమావేశాలు ఎక్కువ రావటం వల్ల ఇక్కడ రావటానికి వాయిదాలు వేసుకుంటూ వచ్చాం. 6 నెలల నుంచి ఈ సంకల్పం లక్కవరం రావాల. ఈరోజు ఈ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ గురించి నాకు చాలా స్కూల్స్ తెలుసు. హైదరాబాద్లో కూడా కొన్ని స్కూల్స్ చూశాను. ఇక్కడ అలాగే పాలకొల్లులో కూడా 2 హై స్కూల్స్ నిర్మించారు. సరస్వతి శిశు మందిర్ హై స్కూల్స్ పేరు మీద రమణ సత్సంగం తరఫున సుమారు 2 హై స్కూల్స్కి 10 లక్షల రూపాయలు మేము సహకారం అందించాం. 2 హై స్కూల్స్కి కలిపి అక్కడ 2 హై స్కూల్ అక్కడ టీచర్స్ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ వాళ్ళు ఎక్కడున్నా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ దేశభక్తులు. రామాయణంలో రామచంద్రమూర్తి 2 మాటలు చెప్పాడు. ఒకటి, తల్లి మనకి జన్మనిచ్చిన తల్లి, మనకి జన్మనిచ్చిన దేశం, ఈ 2 కూడా స్వర్గం కంటే చాలా గొప్పదని. ఇది రామాయణంలో రామచంద్ర జనని జన్మభూమి, జనని జన్మభూమి అంటే మనకి జన్మనిచ్చిన తల్లి, మనకి జన్మనిచ్చిన దేశం, ఈ 2 కూడా స్వర్గానికంటే కూడా ప్రముఖమైనవి, మనం ఆరాధించబడమని రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట. అలాగే స్వామి వివేకానంద కూడా అమెరికాలో 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇండియా వచ్చే ముందు ఇక్కడ ఇన్ని భోగాల మధ్యలో ఉన్నారు, ఇంకా సంపద మధ్యలో ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆ దరిద్రంతో నిన్న దేశానికి ఏం ఎడతారని వివేకానందరు అడిగారు అమెరికా నుంచి వచ్చేటప్పుడు. తల్లి ఎంత దరిద్రమైందో తల్లి వివేకానంద గారు, మన తల్లికి ధనం లేకపోయినా తల్లి తల్లి, తల్లిని తల్లికి ధనం లేనంత మాత్రం తల్లి కాదని ఎలా అంటాం? ది సాయిల్ ఆఫ్ ఇండియా ఇస్ మై హైయెస్ట్ హెవెన్. భారతదేశం నాకు స్వర్గం కంటే మోక్షం కంటే చాలా ఎక్కువ. ది సాయిల్ ఆఫ్ ఇండియా, ఆ భారత భూమి నాకు స్వర్గం కంటే మించినది. ది సాయిల్ ఆఫ్ ఇండియా ఇది మహాయిష్ట అని చెప్పాడు. దేశం పేద దేశమైనా మళ్ళ కన్న తల్లి ఒకరి పేద స్థితిలో ఉన్నా తల్లి కాకుండా పోదు. మనం ఏ దేశంలో అయితే పుట్టామో ఆ దేశం పేద దేశమైనా మన జన్మభూమి కాకుండా పోదు. అది ది సాయిల్ ఆఫ్ ఇండియా ఇది మహాయిష్ట కేవలం. ఈ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్లో అందరూ క్షేమమూర్తులు. టీచర్స్ క్వాలిఫైడ్ అయి ఉండి బాగా చదువుకుని ఉరికే వాళ్ళు తిండికి బట్టకి, బట్టకి ఉరికే నీళ్ళకి తిండికి బట్టకి సరిపడే జీతాలు పుచ్చుకుంటూ త్యాగమై జీవితం గడుపుతూ టీచర్స్ బహు తక్కువ జీతాలతో ఎక్కువ కష్టపడి ఆ ప్రాంతంలో అన్ని హై స్కూల్స్ కంటే స్పోర్ట్స్లో గేమ్స్లో అకాడమిక్ లైఫ్లో చదువులో అన్నిటికంటే కూడా ఎక్కువ కష్టపడి కృషి చేసి ఇష్టంతో పనిచేసి అగ్రశ్రేణి విద్యార్థులను తయారు చేస్తున్నారు. పాలకుల హై స్కూల్లో పాలకుల మున్సిపల్ హై స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ అందరికంటే కూడా పాలకులు ఈ సరస్వతి శిశు మందిర హై స్కూల్స్ వాళ్ళకి ఫస్ట్ మార్కులు అన్నీ వస్తాయి, వాళ్ళే ఎక్కువ ప్రఖ్యాతి పొందుతున్నారు. గేమ్స్లో స్పోర్ట్స్లో ఎడ్యుకేషన్లో వాళ్ళు బాగుంటున్నారు. నెలకి 20,000 పుచ్చుకుని 25,000 పుచ్చుకుని చదువులు చెప్పే టీచర్స్ కంటే ఈ 2,000 3,000 పుచ్చుకుని జీతాలు తీసుకునే టీచర్స్ చాలా కష్టపడి చెబుతున్నారు. ఈ వీళ్ళందరూ మన విద్యార్థులు, ఇదంతా మన దేశము అని దేశభక్తితోడు చెప్పి ఆ కమిటీ వారు కూడా చాలా శ్రద్ధగా కృషి చేస్తూ ఒక నెల జీతాలు అందినా అందకపోయినా ఆ కమిటీ వారు చేస్తున్న కమిటీ వారికి టీచర్స్ కూడా ఆ కమిటీ వారు ఆ స్కూల్ కమిటీ వారు చేస్తున్నటువంటి మంచి పనులకి టీచర్స్ కూడా సహకరిస్తూ ఈ సమగ్రమైన అభివృద్ధికి ప్రతి హై స్కూల్లోని టీచర్స్ కమిటీ వారు సమైక్యంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ లక్కవరం లేక కాదు, ఎక్కడ సరస్వతి శిశు మందిర స్కూల్స్ ఉన్నా అందరూ యూనిటీగా వర్క్ చేస్తున్నారు. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, ఐక్యమత్యమే ధనము, ఐక్యమత్యమే ఐశ్వర్యం. అటువంటి అవి అంత ఐక్యమత్యంతో కమిటీ వారు ఈ పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్, ఐ లవ్ స్టూడెంట్స్ వెరీ మచ్, వాళ్ళందరూ కలిసి సమాఖ్యంగా కృషి చేసి ఆ స్కూల్స్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. చాలా సంతోషం. తర్వాత దేశభక్తి గురించి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన మాస్టర్ కూడా దేశభక్తి గురించి కూడా చెప్పారు. కానీ ఈ సరస్వతి శిశు మందిర స్కూల్స్లో దేశభక్తి గురించి కూడా బోధిస్తారు. ఎందుకంటే నిజంగా దేశాన్ని కనుక మనం ప్రేమిస్తే అది నిజమైతే మనకు తరస్నాలు సఫరంగా వ్యక్తిగతంగా మనకి ఏదైనా లాభం వస్తే సంతోషం ఉండదు, వ్యక్తిగతంగా ఏదైనా నష్టం వస్తే దుఃఖం ఉండదు. అలా దేశాన్ని ప్రేమించేవాడికి పర్సనల్ వ్యక్తిగతమైన దుఃఖం కానీ, వ్యక్తిగతమైన విషాదం కానీ, వ్యక్తిగతమైన టెన్షన్లు కానీ, వ్యక్తిగతమైన సఫరం కానీ ఏది ఉండదు. పర్సనల్ టెన్షన్ ఉండదు, పర్సనల్ సారో ఉండదు, పర్సనల్ సఫరింగ్ ఉండదు. అలా ఉంటే వాడు దేశభక్తుడు కాదు. మీరు దేశాన్ని ఒకసారి ప్రేమించి చూడండి. గురుజాడు అప్పారావు గారు చెప్పిన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అయితే దేశాన్ని ప్రేమించుకొని మన హృదయం చాలా విశాలం అవుతుంది. అంటే ఈ భౌతికమైన పరిధి నుంచి బయటకు వచ్చి చాలా ఇప్పుడు ఈ దేహం నాదని ఎలా అనుకుంటున్నాము, ఈ దేశం అంతా నాది అనే భావన మనకు కలుగుతుంది. ఈ దేశం అంతా నేనే, ఈ దేశం అంతా నాదే, నేను మీ సంసారాల కోసం మీరు బాధ్యతలు మీద పెట్టుకుని ఎలా మీ సంసారం అభివృద్ధికి మీరు ఎలా కృషి చేస్తున్నారు. ప్రతి దేశభక్తులు కూడా ఈ దేశం యొక్క బరువు నేను ఒక్కడనే మొయ్యాలి, 10 మంది కాదు, నేను ఒక్కడనే మొయ్యాలనేటువంటి బాధ్యతతోటి అలా ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తున్నారో ఆ దేశం తప్పదుగా ఆరోగ్యమే కాదు, దేశంలో ఆరోగ్యం సంపద, ఐశ్వర్యం కూడా సంపద. ఐశ్వర్యం ఒకటే సంపద కాదు, ఆరోగ్యం సంపద, విద్య సంపద, అన్నీ సంపద మనకు, అన్ని సంపద, కోకోనట్ ట్రీస్ సంపద, ఈ ప్రకృతి సంపద, అన్ని సంపద. అయితే దేశం యొక్క దురదృష్టమైన బ్రిటిష్ వాడు ఏదో 300 సంవత్సరాలు పరిపాలించారు, వాడు వెళ్ళిపోయారని మాస్టర్ చెప్పారు. ఈ దేశానికి ఒక శాపనాకారం, దేశంలో ఐక్యమత్యం లేదు, ఈ దేశంలో అసలు ఐక్యమత్యం లేదు, యూనిటీ అసలు లేదు, తర్వాత సమైక్యత లేదు, సమగ్రత లేదు. ఈ లక్కవరంలో ఉన్న వాళ్ళు ఈ లక్కవరమే దేశం అనుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాదే దేశం అనుకుంటున్నారు, అలాగే మద్రాసీలు ఈ మద్రాసీలే మన దేశం అనుకుంటున్నారు. ఇవన్నీ దేశంలో భాగం, మనకు చెయ్యి ఉంది కానీ చెయ్యి మనం కాదు, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఈ కాళ్ళు చేతులు కళ్ళు శరీరము మనస్సు అన్ని కలిపితేనే మనిషి. అప్పుడు అంటే దేశం అన్ని రాష్ట్రాలు అన్ని భాషలు అన్ని సమైక్యం చేసుకుని మనం పనిచేయాలి. ఈ దేశంలో ఐక్యమత్యం అవసరం లేదు. తర్వాత ప్రాంతీయ తత్వాలు, ఈ కుల తత్వాలు కూడా చాలా ఎక్కువ, ప్రాంతీయ తత్వం మరీ ఎక్కువ. అసలు భాషా ప్రాయక్య రాష్ట్రాలు ఇవ్వటమే పొరపాటు, ఏదో ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక భాష మాట్లాడే ప్రాంతంలో మళ్ళీ రెండు మూడు మొక్కల కింద తీర్చడానికి ప్రయత్నం. వారి హిస్టరీ చెప్పారు మాస్టర్, దేశ పరిస్థితులు కనుక ఇలాగ ఉంటే, ప్రశ్న ఎలా ఉన్నా అలాగ కనుక ఉంటే, పూర్వం ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ఇంకో 100 సంవత్సరాల లోపల మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తారు, మీకు భవిష్యత్తు చెబుతున్నారు. మాస్టారు జరిగిపోయింది చెప్పారు, 300 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, భవిష్యత్తులో దేశ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే, ఇప్పటికే అస్సాం మాది అంటున్నారు, 5000 చదరపు మైళ్ళు సరిహద్దు భాగం మాదే అని ఇప్పుడు చైనా చెబుతారు. ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నారు, దేశం మన దేశం వీకెన్ అయిన తర్వాత ఇంకా ఈ ప్రాజెక్టులు ఇవన్నీ సెకండరీ, ఈ ప్రాజెక్టులు ఈ రోడ్లు ఇవన్నీ సెకండరీ, దేశభక్తి లేదు, అది దేశాన్ని పేర్చేయడం తక్కువ, పూర్వం తక్కువ ఇప్పుడు తక్కువ. కానీ ఇప్పుడు కూడా మన రాజకీయ నాయకులు వాళ్ళకి దేశం అంటే ఎలక్షన్లో నగ్గటం తప్పించి అసలు వాళ్ళకి దేశం అక్కర్లేదు, నాయకులకు అక్కర్లేదు, ప్రజలకు అక్కర్లేదు. అది దేశభక్తిని ఎవరు అలవాటు చేయట్లేదు. అందుచేత నేను ఈ సభా వేదిక ఈ రోజున 11వ తేదీ మార్చి 11వ తేదీ చెప్తున్నాను, 100 సంవత్సరాల తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ చైనా వాళ్ళు ఆక్రమించుకుని 100 సంవత్సరాలు పరిపాలిస్తారు, జరగబోయేది. అది దేశంలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ ఈ దేశానికి స్ట్రెంగ్త్ తక్కువ, వీక్నెసెస్ ఎక్కువ, ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో, బలహీనతల్లోంచి దేశాన్ని బయటికి తీసుకురావడం కోసం ఏ పార్టీ కూడా పనిచేయటం లేదు, ప్రజలు పనిచేయటం లేదు, నాయకులు పనిచేయటం లేదు. ఇది ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఇంకో 100 సంవత్సరాలు కొనసాగితే మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటారు, మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తారు, జరగబోయి చెబుతున్నాను. అయితే దేశభక్తి లేదు, ఒక దైవభక్తి లేదు, ఇది నా దేశం అనే భావన తర్వాత విపరీతంగా ప్రాంతీయతత్వం తొలగిపోతాం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారంటే, ముస్లిమ్స్ కొన్ని 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారంటే కారణం 100కి 100 రూపాయలు ఐక్యమత్యం లేకపోవటం. ఇదే రాజులు, ఒక జిల్లాకు ఒక రాజు, 2 రాజులు ఉంటాం, అదే దేశం అనుకోవటం. వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ రాజులకి పేచీలు పెట్టి నెమ్మదిగా దేశం అంతా ఆక్రమణ చేసుకున్నారు. ఇది జరిగింది. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా దేశభక్తి లేదు, పార్టీలు ముఖ్యం, ఎలక్షన్ ముఖ్యం, నెగ్గటం ముఖ్యం. అయితే మనం ఎలా పరిపాలించినా పర్లేదు, ఓటుకు 500 ఇచ్చేసి నెగ్గేస్తామనే భావంతో వాళ్ళు ఉన్నారు పార్టీ వాళ్ళు. అంటే ఏదో ప్రజలు గవర్నమెంట్లో ఏదైనా చెడ్డ ఉంటే చెప్పుకుంటారు, మళ్ళీ ఆ చెడ్డ చెప్పుకున్న వాళ్ళకి 500 రూపాయలు చేతిలో పెడితే మనకు ఓటు వేస్తారని నమ్మకం మీద ఓట్లు పెట్టి డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కుని మనం నెగ్గొచ్చని నమ్మకం అంతకాలం ఎవడో దేశాన్ని ప్రేమించడం. ఇది ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి దేశాన్ని ఇలా మొక్కల కింద ఎడ తీసుకెళ్ళిపోతే ఎక్కడ కలుపుతారు మీరు? లేదా జిల్లాకు రాష్ట్రం అయిపోతే, జిల్లాకు రాష్ట్రం కనుక అయిపోతే అది ఐక్యమత్యం ఏముంటుంది? ఏ జిల్లా కాదల్లే వాళ్ళు దేశం అనుకుంటే దేశం నిలబడదు. దేశం ఉంటే మనం ఉన్నాం, దేశం లేకపోతే మనం లేదు. అది మనం కలిసి మళ్ళీ బానిసత్వం. పూర్వం ముస్లిమ్స్ రాకముందే, బ్రిటిష్ వాళ్ళు రాకముందే పరిస్థితులు ఈ దేశంలో, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అందులో సందేహం లేదు, వీళ్ళకి మన ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళకి అధికారం డబ్బు అదే, దేశం అక్కర్లేదు, ఫ్రీడమ్ అక్కర్లేదు, అధికారం డబ్బు డబ్బు అధికారం తప్పించి ఏమి అక్కర్లేదు. ఫస్ట్ పరిస్థితి ఏ పార్టీ కూడా, అన్ని పార్టీలు అంతే. తర్వాత మిగతా విషయాలు వదిలేద్దాం. ఈ రాజోలు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు ఇక్కడ చాలా మంది మంచి వాళ్ళు వచ్చారు. ఈ రాజోలు నియోజకవర్గం అదృష్టం అది. రాజోలు నియోజకవర్గం నేను చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు రావండి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా రానివ్వండి, ఎవరు ఏ ఎమ్మెల్యే రానివ్వండి, అందరూ మంచి వాళ్ళు వచ్చారు. ప్రజలకు ఉపయోగపడి మనుషులు రాజులు అది ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఈ నియోజకవర్గం తెలియదు. ఒక చెడ్డ చూసి మంచి చేస్తే మంచి విలువ తెలుస్తుంది, కానీ లేదా మామూలుగా డైరెక్ట్గా మంచి చూస్తే మంచి విలువ తెలియదు. అంటే రాజు నియోజకవర్గంలో ఇంచుమించుగా ఎమ్మెల్యేలు అందరూ నాకు తెలుసు, అందరూ మంచివాళ్ళు. అయితే వాళ్ళు మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళు ఉపయోగించుకుంటే మనం ఉపయోగపడతారు. వాళ్ళు ఉపయోగించుకో అది నేను రాగాని ఏమని చెప్పానంటే, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రస్తుతం కృష్ణ రాజు గారు. కృష్ణ గారు ఇప్పుడు రాజులు ఎమ్మెల్యే గారు నాకు బాగా స్నేహితులు. పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎమ్మెల్యే చేయించిన పనులు రాజుల తాలూకాగా ఆయన చేస్తున్నారు. అయితే ఆయన ఉపయోగించి ఇప్పుడు నరసాపురం బ్రిడ్జి వేస్తున్నారు, రివర్కి చాలా పనులు చేస్తున్నారు ఈ రోజులు రాజుల తాలూకాలో. లేదా ఆ ఉద్యోగస్తుని మంచి చేసుకుని ఆయన ముఖ్యమంత్రితో ఒకటే చెప్పారు, నాకు మంత్రి పదవి అక్కర్లేదు, నేను అడిగిన పనులు చేసి పెడతాను. అలాగే ఆయన పనులన్నీ చేసుకుంటున్నారు. అయితే అది మీరు ఇక్కడ చాలా మంచి ఎమ్మెల్యేలు వచ్చారంటే, ఈ కృష్ణరాజు గారిని కూడా ప్రస్తుతం ఏ ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారో ఎమ్మెల్యే గారిని కూడా మీరు ఉపయోగించుకోండి, మీ కమిటీ సభ్యులకి చెప్తారు. మనం వెళ్ళి ఉపయోగించుకోవాలి, అవసరం ఏంటో చెప్పాలి. మనం జాగ్రత్తగా ఆయన ఉపయోగించుకోవాలి. మరి ముందు మా గంగయ్య గారు వచ్చారు, తర్వాత ఇంకా డిప్యూటీ స్పీకర్ గారు వచ్చారు, తర్వాత వచ్చారు, తర్వాత వచ్చారు. కానీ బాలయోగి గారు స్వర్గస్థులు అవ్వడం కూడా ఈ జిల్లాకి నష్టం. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు చెప్తున్నాను, బాలయోగి గారు స్వర్గస్థులు అవ్వడం కూడా ఈ జిల్లాకి చాలా నష్టం. నేను బాలయోగి గారికి ఒక కౌరు పెట్టాను, ఆయన ఈ రైలు ప్రపోజల్ చేసి అక్కడ కాకినాడ నుంచి నరసాపురం అంతేగారు, ఈ ట్రైన్ ఆ రైల్వే లైన్ ఒక నేను బాలయోగి గారి స్నేహితుడు, మీ శుద్ధ దండిగా గవర్నమెంట్ డబ్బు మీరు అనవసరం ఖర్చు పెడుతున్నారు, మీకు పలుకుబడి ఉందని ఎక్కడ మళ్ళీ అక్కడ డబ్బు ఖర్చు పెట్టకూడదు, మీ గవర్నమెంట్లో పలుకుబడి ఉందని ఎక్కడైతే అది అవసరం అక్కడ ఖర్చు పెట్టినామండి. ఇప్పుడు ఉదాహరణ ఉందనుకోండి, ఇప్పుడు నరసాపురం నుంచి విజయవాడ, ఎందుకంటే నరసాపురం నుంచి నడదవులు, ఆ డబుల్ ట్రాక్ అవసరం అక్కడ. ఇప్పుడు మనకు బెదవాడ నుంచి భీమవరం వచ్చేప్పటికీ లేట్ అయిపోతుంది, వాళ్ళకి సింగిల్ ట్రాక్ కదా. అలా కొనుక్కొని ఇప్పుడు నరసాపురం నుంచి విజయవాడ ఉంది, అలా భీమవరానికి నడదవులు ఉంది, ఇవన్నీ డబుల్ ట్రాక్స్ అవసరం. అలా ఎక్కడైతే మీ నియోజకవర్గం అలా ఎక్కడ అవసరం అక్కడ చేయండి. మీరు లోక్సభ స్పీకర్ అంటే అమలాపురం స్పీకర్ కాదు, మీరు లోక్సభ స్పీకరు, అందరికీ ఉపయోగపడండి. ఈ లైన్ శుద్ధ దండిగానే ఆయన స్నేహితులు దాన్ని గౌరవించారు. ఏ లైన్? ఇప్పుడు మూడు నదులకు వంతిని కట్టారు, మూడు నదులకి వంతిని కట్టారు. ఇక్కడి నుంచి ఆ కాకినాడ నుంచి నరసాపురం రావాలంటే రాజుల నుంచి నరసాపురం ఎవడ రైలుకి రాడు, అందరూ బస్సులనే వెళ్ళిపోతుంటారు. మై నాలుగు మైళ్ళకి ఐదు మైళ్ళకి వెళ్ళి రైల్లో కూర్చోడు. అంటే చేయించడం దండిగా అని చెప్తా. అంటే డబ్బు గవర్నమెంట్కి ఎప్పుడైతేనే డబ్బు అయిపోతుంది, వచ్చి ఆదాయం తక్కువ. గవర్నమెంట్ మన అమెరికా లాంటి దేశం అనుకోండి, ఇటువంటి లైన్ 90 పరాలు మనది బేద దేశం. ఇప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, రైలు వాడికి అంతా నష్టం ఈ లైన్ అని చెప్తాను. తర్వాత దగ్గర దగ్గర రాజులకి అమలాపురం, రాజులకి నరసాపురానికి ఎంత దూరం, జనం మీరు వేసినా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. తర్వాత ఉదాహరణకి నరసాపురం నుంచి నడదవని ప్యాసింజర్ నడుపుతున్నారు, నడపాలి రైతే మా నడపాలి. ఆ ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని దండిగా, మీరు నరసాపురం నడదవని ట్రైన్స్ వెళ్తే చూడండి, ఎవరు కూర్చో చాలా తక్కువగా ఉంటారు. గార్డు తప్పడం, డ్రైవర్ తప్పడం పెట్టి ఇంజిన్ తప్పదు, తర్వాత ఏమో ఆయిల్ తప్పదు, అన్నీ మింగేస్తుంది కదా, మామూలుగా అన్నీ మింగేస్తాయి. ఈ ప్యాసింజర్ ట్రైన్స్ వల్లే గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుందండి. అంచేది మీరు డబ్బు ఉందని వేసుకోవచ్చు, మీకు పని కూడా ఉంది కదా వేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ దృష్టిలో ఆలోచిస్తే, విశాలమైన దృష్టిలో ఆలోచిస్తే ఇది అనవసరం. మీరు ఈ ట్రాక్ట్ వేయించండి, వేయించాలంటే వేయించండి, కానీ గంగానది నీళ్లు లేని చోట నుయ్యి చదివినట్టు ఉండదు, గంగానది పక్కన నుయ్యి చదివినట్టు ఉంటుందని చెప్తారు. ఎవరో ఆయన స్నేహితులు దొరికారు మీరు. తర్వాత ఎప్పుడో అన్నాడు అతను, నాన్నగారు చెప్పింది రైట్ అని దూరం ఆలోచిస్తాండి ఇప్పుడు అనిపిస్తుంది. తర్వాత మా జిమ్మ అరుణాచలంలో రమణా కేంద్రం, రమణ నాన్నగారి పేరు ఒక ఆశ్రమం కట్టాను, దాని ఓపెనింగ్ కూడా వస్తానని చెప్పమన్నారు. నాకు కౌరం ఇచ్చాడు మెడ్రాసులో స్నేహితుడి ద్వారా. ఆయనకి వెంకటేశ్వర అంటే బాగా ఇష్టం. ఎవరికి? బాలయ్య గారికి వెంకటేశ్వర. నెలకోసారి కనీసం ఒక రోజు ఖాళీగా ఉంటే ఫ్లైట్లో వచ్చేసి మెడ్రాసు, నెలకోసారి వెంకటేశ్వర అంటే బాగా ఇష్టం. వెంకటేశ్వర స్వామి నెలకోసారి వచ్చే ఢిల్లీలోనో నెలకోసారి వచ్చే వెంకటేశ్వర స్వామిని చూస్తాను కనుక ఆయన సంతృప్తి. తర్వాత మా నాన్నగారు ఆశ్రమానికి కూడా ఓపెనింగ్ వస్తా ఉన్నారు, కానీ మా రమణాశ్రమ ప్రెసిడెంట్ గారు ముసలైన నేనే ఓపెన్ చేస్తాను నాన్నగారు మీ ఆశ్రమం ఆయన అంటే, ఇంకా ఆయన మన ఆయన బ్లాకర్గా ఉన్నారు కాబట్టి ఆయన మాట కాలం లేక నేను ఇంక బాలయ్య గారికి మళ్ళీ కవరం పెంచలేదు. ఏదో ఒక ఆదివారం ఇచ్చి ఎంత మెడ్రాస్ ఫ్లైట్లో వస్తారు, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతారు, ఏదో ఒక ఆదివారం ఏదో టైంలో వచ్చి నేను ఓపెన్ చేస్తాను నాన్నగారు. అయ్యా బాలయోగ్ గారు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ అయినప్పటికీ అగ్రవర్ణాలు కూడా చాలా స్నేహంగా ఉండరు. ఆయన క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అయినప్పటికీ బాలయోగ్ గారు అగ్రవర్ణాలతో కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళందరితో కూడా స్నేహంగానే ఉండేవారు. కానీ ఈ జిల్లాకు సంబంధించి ఉంటారు ఆయన స్వర్గస్థులు అవ్వటం, బాలయోగ్ గారు స్వర్గస్థులు అవ్వటం నష్టమే. అయితే మరి ఈ స్కూల్ నిమిత్తం బాలయోగ్ గారిని ఏమైనా ఉపయోగించుకున్నారో లేదో నాకు తెలీదు. అందుచేత ఇప్పుడు ఇంతకీ మా రమణ సత్సంగం తరపున ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్కి 35,000 రూపాయలు ఇస్తాం. ఒకసారి ఇవ్వటం కాదు, ఒకసారి దులుపుకి వెళ్ళిపోవటం ఎందుకని అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి నెల మార్చి నెలలో మేము 35,000 ఈ స్కూల్ నిమిత్తం వారి దేని నిమిత్తం ఖర్చు పెట్టినా కమిటీ వారు మాకు అభ్యంతరం లేదు, 35,000 ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాను. ఈ నెల 30 తేదీ 31 తేదీ నేను ఇంటి దగ్గర ఉంటాను జిన్నూరులో. ఈ నెల 30 31 తేదీ ఉదయం 10 గంటల లోపల వచ్చి ఈ స్కూల్ తరఫున ఎవరైనా వచ్చి 35,000 పట్టుకెళ్ళచ్చు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి కూడా 35,000 ఇస్తాం. 10 మార్చి 35,000 చొప్పున ఇస్తూ ఉంటాం. అది ఈ స్కూల్ నిమిత్తం, అది మీరు ఈ స్కూల్ కమిటీ, ఈ కమిటీ వారు ఈ స్కూల్ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంచేది ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుకున్నాం. దేశం గురించి మాట్లాడి కష్టపడి పనిచేసే స్వభావం ఉండాలని మనిషి మనం పూర్తిగా స్వార్థం తగ్గించుకోలేకపోయినా స్వార్థం కొంచెం తగ్గించుకుంటే దేశానికి ఎంతో ఉపయోగపడగలం. మనం ఎక్కువ పూర్తిగా ఋషుల్లాగా యోగుల్లాగా మొత్తం పూర్తిగా అది నీళ్ళు అయిపోక్కర్లేదు స్వరాజ్యం, పూర్తిగా నీళ్ళు అవ్వక్కర్లేదు. కొంత స్వార్థం తగ్గించుకుంటే దేశానికి ఎంతో ఉపయోగపడగలం, దేశానికి ఎంతో ఉపయోగపడతాం. కానీ ధనవంతులు కేవలం ధనవంతులే వచ్చి దేశాన్ని బాగు చేస్తారని ఎవరు కనిపెట్టుకుండకూడదు. ఎప్పుడు కూడా మనం మధ్యతరగతి ప్రజల మీద ఆధారపడటం మంచిది. ఏదైతే స్కూల్ అభివృద్ధి అని అనుకుంటున్నాం, ధనవంతులకి ఎవరికి, ఆ ధనవంతులకి ఇంకా సంపాదించుకోవాలి ఇంకా సంపాదించుకోవాలంటుంది. కానీ ధనం వచ్చాక వాళ్ళకి లిమిట్ ఉండదు దానికి. అమెరికాలో ఉన్న ధనవంతులు ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు, ప్రపంచానికి ధనవంతుడు. వాడికి వచ్చి ఆదాయంలో 100 రూపాయలకి 80 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు సమాజం కోసం. వాడికి 100 రూపాయలు ఆదాయం వస్తే అంటే 80 ఆడ కుటుంబానికి 20 రూపాయలు ఉంచుతున్నాడు, మిగతా 80 రూపాయలు సమాజానికి ఉపయోగించేస్తున్నాడు. అమెరికాలో ఉన్న ధనవంతులు భారతదేశానికి అది అమెరికాకు ఉపయోగపడతారు, కానీ భారతదేశంలో ఉన్న ధనవంతులు భారతదేశానికి ఉపయోగపడరు. ఎవరు కొద్ది మంది ఉండొచ్చు, ఆ కొద్ది మంది కూడా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఏదో ఉండాలి వాళ్ళకి, ఆ గోళ మీద పేర్లు రాయటం ఏదో ఉండాలి వాళ్ళకి పబ్లిసిటీ. కానీ సేవ కోసం పని కోసమే వాళ్ళు చేయరు. అంచేది మనం ఎవడో వాళ్ళకు 100 కోట్లు ఉన్నాయి 200 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఊడి పడిపోతున్నారు అలా కనిపెట్టుకుండా మధ్యతరగత ప్రజల మీద మనం ఏ అభివృద్ధికైనా సరే మధ్యతరగతి ప్రజల మీద ఆధారపడటం మంచిది కానీ అటు ఎవరికో 100 కోట్లు ఉన్నా వాళ్ళు ఏది ఇచ్చేస్తారనుకుంటే చివరికి సున్నా. వాళ్ళు ఎల్ల చుట్టూ తిరిగే బదులు మధ్యతరగతి ప్రజల మీద ఆధారపడితే మరి ఆధారపడి మనం చేసుకోవటం చాలా మంచిది. అయితే రాజుల ఎమ్మెల్యే గారిని కూడా ఈ కమిటీ వారు బాగా ఉపయోగించుకోవటం మంచిది. ఇప్పుడు మాకు ఆచంత ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు అది రిజర్వ్ నియోజకవర్గం, మళ్ళీ లేడీస్ దానికి అలా అక్బర్ ఇంటికాడ ఉంటారో తెలియదు, పుట్టింటి గారు ఇంటికాడో తెలియదు. ఆ లేడీస్ అక్బర్ ఇంటికాడో తెలియదు, తెలియదు పుట్టింటి గారు ఇంటికాడో తెలియదు. అసలు మాకు 1900 అంటే ఇప్పుడు సుమారు 60 సంవత్సరాల నుంచి మాకు ఎమ్మెల్యే లేనట్లే, అసలే ఎస్సీలు, మళ్ళీ దానికి తగ్గట్టు మహిళలు. మాకు ఏదో పనులు కావాలంటే ఆ ప్రాంతంలో ఎవరి పనులు ఆడే చేయించుకుంటున్నారు కానీ ఎమ్మెల్యే దగ్గరికి అలా అలవాటు పోయింది, ఎలా ప్రయోజనం లేదు. అయితే అన్నీ పోల్చుకుని చెప్తుంటే రాజుల నియోజకవర్గం చాలా మంచిది. ఏ పార్టీ ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంతో కొంత ఈ నియోజకవర్గాన్ని మ్యాక్సిమం ఉపయోగపడుతున్నారు. అలా కృష్ణదేవ్ గారిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మదర్ టెరీసా అని ఆవిడ జీవితం అంతా ఆవిడ క్రైస్తవ మతం నన్న ఆవిడ పెళ్లి చేసుకోలేదు, కేవలం దేశానికి సేవ చేయడం కోసమే ఆవిడ పెళ్లి చేసుకోలేదు. మదర్ టెరీసా ఒక మాట చెప్పింది ఆవిడ, దీపం 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 అంటే వెలుతురు రాదు, దీపం వెలిగించాలి. దీపం 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 అంటే వెలుతురు, దీపం వెలిగించాలి. అన్నం 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 అంటే కడుపు నిండుగా అన్నం తినాలి. అన్నం 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 అంటే కడుపు నిండదు అయ్యా, అన్నం అది మన అన్నం తినాలి, తింటే కడుపు నిండుతున్నారు. అలాగే మనం ఏదైనా కృషి ఉడికే చదువు రావాలి చదువుకోవాలి, మేము చదువుకోవాలంటే చదువు వచ్చి దానికి తగిన కృషి కూడా ఉండాలి. మనం చదువుకోవాలని ఉడికి కోరిక ఉంటుంది, కోరిక వల్ల శక్తి రాదు. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్, ఎఫర్ట్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి, కృషి ఉండాలి. ఆ కృషి ఉంటే మీకు ఆ విద్య వస్తుంది, కృషి ఉంటే ఆ విద్య వస్తుంది. అంచేది ఉడికే నేను నాకేదో దేశభక్తి ఉంది, దేశాన్ని ప్రేమిస్తున్నాను అలా ప్రాక్టికాలిటీ ఉండాలి. నీ వంతు నువ్వు ఏదో కృషి చేయాలి. ఎవరో కూడా ఇతరులు కూడా మనకు అనవసరం. ఇతరులు మన అనుకరణ అనేది పిరికి వాళ్ళ లక్షణం. మన ఇతరులు ప్రతి విషయం అనుకరిస్తుంటే మన పిరికితనానికి గుర్తు. అంచేత మనం దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలని ఊరికే మెత్తవేదాలని చెప్తే కదా, ఎవరు వంతి వాళ్ళ దేశం కోసం ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఒక పెద్ద ఇంజిన్ ఉంది, ఇంజిన్లో నట్టుకు కూడా విధం అంటారు. అంటే ఆ ఇంజిన్లో ఏ నట్టు కానట్టు పనిచేస్తే ఆ ఇంజిన్ తిరుగుతుంది కానీ చక్రం తిరుగుతుంది కానీ, లేదా చక్రం తిరగదు. అలాగే దేశంలో ఎవరి పాత్ర, ఎవరు ఏ కృషి చేస్తున్నారు, ఆ పాత్ర వాళ్ళు చక్కగా పోషిస్తే దేశం అభివృద్ధిలోకి వస్తుంది కానీ లేకపోతే అభివృద్ధిలోకి రాదు. అంచేత మనం జ్ఞానం 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 అంటే వచ్చేది జ్ఞానం, నాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే జ్ఞానం కోసం సాధన చేయాలి. జ్ఞానం రావాలంటే ఏం సాధన చేయకుండా జ్ఞానం రావాలంటే ఎలా వస్తుంది? జ్ఞానం అంటే జ్ఞానం వచ్చేస్తుంది. అన్నం అంటే ఆకలి నిండి కడుపు నిండిపోతుంది. దీపం అంటే వెలుతురు వచ్చేస్తుంది. వాటిని ఉపయోగించుకోవాలి కదా. జ్ఞానం అంటే విద్య. కొంతమంది చూడండి, కొంతమంది ముఖాలు చూస్తుంటే సరస్వతి దేవి తాండవిస్తుంది, అలా కొంతమంది ముఖాలు చూస్తుంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది, అలా కొంతమంది ముఖాలు చూస్తుంటే లక్ష్మీదేవి సరస్వతిదేవి ఇద్దరూ తాండవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రెండు ఉంటాయి. విద్య ఉంటుంది ధనం, విద్య ఉంటుంది ఐశ్వర్యంగా మనం ధనం అంటాం, ఐశ్వర్యం ఉంటుంది ధనం ఉంటుంది. అలాగే కొంతమంది ఆ ఫేసెస్ చూస్తే సరస్వతి దేవుడు తాండవిస్తాం అనుకుంటుంది, వాకింగ్ సరస్వతి, నడుస్తున్న సరస్వతి దేవుడు అనిపిస్తాం. అలాగే కమిటీ వరకు కూడా అందరూ సమగ్రంగా అభివృద్ధి. తర్వాత స్కూలు అన్నిటిగా ఒక ప్రతి విద్యార్థిని పూర్ణ మానవుడిగా తయారు చేయాలి. చదువు ఒకటే సరిపోదు, జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే అన్ని కోణాలు వికసించాలి. నాకు కాళ్ళు బాగున్నాయనుకోండి, చేతులకు పక్షవాతం వచ్చింది అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. అలాగే చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, నోటికి పక్షవాతం వచ్చింది అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. మొత్తం శరీరం అవయవాలు అన్నీ బాగుండాలి. అలాగే మనకి మీ కుటుంబ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నా, విద్యలో విద్యారంగంలో ఉండాలి, సామాజిక స్పృహ కలిగి ఉండాలి. అది మీ బ్రెయిన్లో మీ మెదడులో కేవలం కొంతమంది ఎంత ఎక్కువ చదువుకుంటే అంత స్వార్థపరులు నేను చూశాను. కొంతమంది నూటికి నూరు మార్కులు వచ్చినా చూశాను, అది మంచిదే. వాళ్ళకి వాళ్ళకి తల్లిదండ్రులు కూడా అక్కర్లేదు. ఆ పెళ్ళం ఉంటుందో పెళ్ళం వేసి తిరుగుతూ ఉంటాడు. ఆ పెళ్ళం ఒకటే కుటుంబం అనుకున్న వాళ్ళు ఉన్నారు. మా లైఫ్ పార్ట్నర్ అని చెబుతూ ఉంటారు మా సహధర్మచారణ. వాళ్ళకి దేశానికి ఉపయోగపడక్కర్లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడ్డారు, అన్నదమ్ములకు ఉపయోగపడ్డా, అక్క చెల్లెళ్ళకు ఉపయోగపడ్డారు. ఏమి అయితే విద్య ఒకటే, విద్య మంచిదే, కానీ విద్య ఒకటే కాదు, అన్ని రంగాల్లో సామాజిక రసం ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇదో మనం ఈ లక్కవరం స్కూల్లో చదువుకున్నాం, ఈ లక్కవరం స్కూల్లో చదివి ఎంత అభివృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ ఈ లక్కవరం స్కూల్కి మనం రుణం తీర్చేయాలని. ఇప్పుడు మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామంటే ఈ రోజున ఇక్కడ కూర్చొని మనం నాలుగు మాటలు చెప్పుకుంటున్నామంటే సమాజం యొక్క సహకారం లేకుండా ఈ స్థాయికి మనం రాలేదు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సమాజం ఏదో రూపంలో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మనకు ఉపయోగించింది. ఒక డాక్టర్, ఒక వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే ఆడు కట్టి జీతాల కంటే గవర్నమెంట్ ఎక్కువ కడుతుంది ఆ కాలేజీకి. అది చాలామందికి తెలియదు. గవర్నమెంట్కి ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక వ్యక్తిని డాక్టర్ చేయడానికి, గవర్నమెంట్కి ఎక్కువ ఖర్చు ఉంటుంది. అది అయితే ఇవన్నీ మనం సమాజం వల్ల 10 మంది వల్లే మనం ఉపకారం అయ్యేది. సమాజం మనకు ఎంతో కొంత సహకారం చేసిన వల్ల ఈ స్థితికి వచ్చాం. మళ్ళీ సమాజం రుణం తీర్చాలి కాబట్టి ఒక సమగ్రమైన ప్రణాళిక చోటు ఒక ఆడు కుటుంబ బాధ్యతను నిర్వర్తించాలి, సమాజపరంగా నిర్వర్తించాలి. అతని డ్యూటీ అంటే డ్యూటీ పెర్ఫెక్ట్గా చేయాలి, వ్యక్తిగతంగా అతను చేసే డ్యూటీ పెర్ఫెక్ట్గా చేయాలి. అంటే ప్రతి మనిషి పూర్ణ మానవుడు అవ్వాలి. అంటే కేవలం చదువు ఉంటే సరిపోదు, దానికి విషయాలు హార్ట్ కూడా వైడన్ అవుతూ ఉండాలి, హృదయం కూడా విశాలం అవుతూ ఉండాలి. అంటే ఎవరికి కుటుంబ సభ్యులు మన ఈ హృదయంలో ఏమంత పెద్ద హృదయం అవ్వాలంటే మనది ఈ హృదయంలో దేశాన్ని దాచుకోవడానికి దేశం చిన్నదైపోవాలి. మీరు మీ దగ్గర చెంబు గ్లాస్ ఉంది, మీ దగ్గర ఓ గ్లాస్ ఉంది, నేను బిందు నీళ్లు చేస్తాను. బిందు నీళ్లు చేస్తే మీ గ్లాసులో పొయ్యాలి ఉంది నాకు. మీ గ్లాస్ ఎంత పడుతుంది? ఆ గ్లాస్ పడుతుంది, మిగతా నీళ్ళు అది పాడైపోతుంది, అంతే కదా. అయితే దేశం ఆ బిందు నీళ్లు పట్టే అక్కడ ఉండాలి, ఆ పని ముట్టి ఉంటేనే అది పడుతున్నాడు. అంతేకాని దేశం ఎంత పెద్దదో అంతకంటే పెద్ద హృదయం ఉంటేనే దేశం మళ్ళీ ఇముడుతుంది. అంతే కదా, కొంతమంది దేశమే కదా ప్రపంచాన్ని కూడా ఇందులో లాయం చేసుకుంటారు. మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్ కన్నా విడదీసినప్పుడు ఏడ్చారు పాప. మహాత్మా గాంధీ గారు ఈ షెడ్ టీయర్స్ ఏడ్చాడు. దేశం ఏంటి ఇంత, భారతదేశం ఇంత కాలం చెంది, ఇది రెండు మొక్కలు చేసేస్తున్నారు. పదవుల కోసం కనిపించుకున్నాడు బాగా సొంతంగా స్వతంత్రం వచ్చేస్తే ప్రధానమంత్రి అయిపోవచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఈ డబ్బు సంపాదించుకున్నాడుకి సంతోషం కాదు. గాంధీ గారు ఏడ్చారు ఇంత పెద్ద దేశాన్ని రెండు మొక్కలకి తెలిసేస్తారు. అది స్వరాజ్యం వచ్చిన రోజు ఏమీ సంతోషం లేదు. ఈ స్వరాజ్యం అంతా స్వరాజ్యం కింద మారినప్పుడు కదా మనం సంతోషించేది. ఇప్పుడు సంతోషించే పాయింట్ ఏమీ కనపడతావు. అంటే వాళ్ళు విశ్వ మానవులు అంటారు. వాళ్ళకి దేశభక్తి ఉన్నా ఈ దేశం యొక్క క్షేమం ఎంత కోరుకుంటారో కొంతమంది మహర్షులు మహాత్ములు ఈ ప్రపంచం ఎంత క్షేమం కూడా అలా కోరుకుంటారు. అంచేత ఇంతకీ మీకు చెప్పేది ఏంటంటే నూటికి నూరుపాళ్ళు ఎవడైతే స్వార్థపరుడో ఎవరైతే సెల్ఫిష్నెస్ ను కరుడు కట్టుకుని ఉంటుందో వాడు స్కూల్ని ప్రేమించడు, గ్రామాన్ని ప్రేమించడు, దేశాన్ని ప్రేమించడు, ఆయన ప్రపంచాన్ని ప్రేమించడు. వాడికి దేవుడు అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, వాడికి ఆ పొట్ట తప్పించి వాడికి ఏం అక్కర్లేదు. చివరికి అటువంటి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళకి చివరికి చీకటి లోకాలు మిగిలితే వాడికి ఏం అక్కర్లేదు, పరం అక్కర్లేదు కొంతమందికి. అందుకే నూటికి నిరూపాలు స్వార్థ గురించి, స్వార్థ పనుల గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, వాళ్ళు ఒక సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి లాక్కలం కానీ ఈ స్వార్థ పనులు ఇవ్వండి మనం స్వర్గ లోకంలోకి పంపడం. ఒక సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి లాక్కలం కానీ ఏ స్వార్థ పనుల్ని మనం స్వర్గలోకంలోకి పంపడం. అయితే మనం మహాత్మా గాంధీ గారి దాకా నూటికి నిలిపాడు స్వార్థం నుంచి విడుదల పొందకపోవచ్చు, ఎంతో కొంత తగ్గించుకుంటే సమాజానికి బాగా ఉపయోగపడతాను. తర్వాత ఇంకోటి భాషల గురించి చెప్తారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలో ప్రజలు ఎంతకాలం అయితే ఇంగ్లీషు భాష కోరుతారో అంతకాలం ఇంగ్లీషు ఉంచారు. ఈ దేశం మనం ఏ మాట ఆ మాట అనుకో, ఒక ఇంగ్లీష్ భాష మన తెలుగు ఉంది, 23 జిల్లాలు దాటితే తెలుగు లేదు. అలా హిందీ ఉంది, హిందీ ఏమన్నారు జాతీయ భాష అంటున్నారు, జాతీయ భాష. అదేదో 4-5 రాష్ట్రాలు తప్పించి హిందీ మాట్లాడే అవ్వలేదు. ఇంతకాలం ఇంగ్లీషు మనకు మంచో చెడ్డం, ఆ ఇంగ్లీష్ భాష మీద మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ దేశం యొక్క సమగ్రత కాపాడటానికి మనకు కొంత సహాయం చేసింది ఇంగ్లీష్, అది కూడా వదిలేను. ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే అది ఉద్యోగం రాదు. ప్రాంతీయ భాషలో బోధించడం మంచిది, ప్రాంతీయ భాషలో బోధిస్తే చదివేటానికి బాగా అర్థం అవుతుంది, బోధనైతే మంచిది. అయితే భారతదేశంలో ప్రజలు ఎంతకాలం అయితే ఆంగ్ల భాష ఉండాలని కోరుకుంటున్నారో అంతకాలం ఆంగ్ల భాష ఉండి తీరాలి. బలవంతాన్ని కనుక ఆంగ్ల భాష తీసేస్తే మొత్తం దేశం ఐక్యమత్యం పోదు. ఇంకేదంటే సౌత్ ఇండియా వాళ్ళు ఎవరికి హిందీని లైక్ చేయరు, సౌత్ ఇండియా వాళ్ళు ఎవరో కూడా హిందీని లైక్ చేయరు. ఇప్పుడు అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా హిందీ పేపర్లు, హిందీలో పేపర్ ఇచ్చినప్పుడు దాంతోపాటు కూడా ఇంగ్లీష్లో ఇస్తున్నారు, అదే సేమ్ పేపర్ ఇంగ్లీష్లో ఇస్తున్నారు. ఇంగ్లీష్లో ఇవ్వకపోతే సౌత్ ఇండియా వాళ్ళందరూ నష్టపోతారు. ఉడికి ఇంగ్లీష్ తీసేయండి, ఇంగ్లీష్ తీసేయండి అంటే మనం నష్టపోతాం. అదంతా వదిలేయండి, దేశభక్తి మాట అటువంటి పొట్ట కోసమైనా మనం ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కమ్యూనిస్టులు వచ్చాక, కమ్యూనిస్టులు పరిపాలనలోకి వచ్చాక వాళ్ళు అతి తెలుగు ఉపయోగించి ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించేశారు. హై స్కూల్స్లోని ఎలిమెంటరీ స్కూల్స్ హిందీ లేదా బెంగాలీ భాష తగ్గించేస్తే ఆ బెంగాలీ వాళ్ళకు ఉద్యోగాలు రావడం తగ్గిపోయారు. ఒకటి ఇంగ్లీషు స్పోకెన్ ఎక్స్ప్రెషను, రిటర్న్ ఎక్స్ప్రెషను ఉండాలి. ఆ బెంగాలీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పేరైపోతున్నారు ఇంగ్లీష్ లేక, ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయితే వాళ్ళంతా గుర్తి అయ్యో మన ప్రాంతం నష్టపోతాం ఇంగ్లీష్ లేకపోవటం అని మళ్ళీ మధ్య 2 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ బాగా నేర్పడం ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు స్కూల్స్ ఇక్కడ ఎవరు చెప్తారు మాస్టర్ ఇక్కడ 250 స్ట్రెంత్ ఉంది, మీరు ఇంత పాఠాలు బాగా చెప్తున్నారు ఇంకెక్కువ రావాలంటే ఇంగ్లీష్ కాదు స్కూల్స్ ఉన్నాయని అంటారు. అంటే ఈ ప్రశ్న ఎందుకు పట్టుకుందంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదివిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఏ డిగ్రీ ఉన్నా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు. 23 జిల్లాలు దాటితే తెలుగు ఎవరు మాట్లాడతారు మీతో? మన 23 జిల్లాలండి, 23 జిల్లాలు దాటి వెళ్ళిన తర్వాత మీకు ఇంగ్లీష్ మాట్లాడకపోతే మీకు ఉద్యోగం ఇచ్చాడు ఎవడు? 23 జిల్లాల్లో ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి మనకి? అంచేది మన జర్మనీ ఇప్పుడు ఇంకోటి ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లీష్ని హేట్రెడ్ చేసేవారు పూర్వం. జర్మనీ, జర్మనీకి అసలు ఇంగ్లీష్ భాష విషయం ఉండదు. ఫ్రాన్స్ వాళ్ళకి ఎప్పుడైతే దేశం ఇంగ్లీష్ అంటే వాళ్ళు చచ్చినట్టు ఇప్పుడు పొట్ట కోసం బతుకు తెలుగు కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు అది రాకపోతే మన దేశ ప్రజలు ఇండైరెక్ట్గా వెనకబడిపోతున్నారని జర్మనీ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద ద్వేషం పెట్టుకున్న ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పొట్ట కోసం? అంటే ఆ కాన్వెంట్ స్కూల్స్కి వీళ్ళు పిల్లలు ఎందుకు ఎక్కువ డబ్బు కట్టిపెట్టి ఎందుకు పంపుతున్నారంటే ఇది లండన్ ఉద్యోగాల కోసం చదివించినాం, డబ్బు చాలా పెడుతున్నాం, ఎంత బాగా ఇంగ్లీష్ రాకపోతే వీడికి పెద్దోడు అయిన తర్వాత ఇంగ్లీష్ రాకపోతే వీడికి ఉద్యోగాలు రావు అని వాళ్ళు కష్టపడి తక్కువ తక్కువ ఆదాయం వచ్చే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏదో ఎక్కువ డబ్బు ఇచ్చి ఈ కాన్వెంట్ స్కూల్స్కి పంపడానికి కారణాలు. వాళ్ళ పిల్లల స్వార్థం కోసం వాళ్ళు పంపుకుంటున్నారు. అంటే ఇంతకీ సరస్వతి శిశు మంది స్కూల్స్ వాళ్ళు నా సలహా ఏంటంటే, మీరు తెలుగులో బోధించినప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగులో బోధించినప్పటికీ టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది ఇచ్చి తీరాలి, మనకి ఇష్టం మన పొట్ట కోసమైనా ఇచ్చి తీరాలి. అంటే మ్యాక్సిమం మీరు లెక్కలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, లెక్కలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇంగ్లీష్కి కూడా అంతే ప్రాముఖ్యత చెబితే రేపొద్దున మీ పిల్లలందరూ మన ఈ సరస్వతి శిశు మందిర స్కూల్లో వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారు. అదే దేశం ఇది నేను సరస్వతి శిశు మందిర స్కూల్కి సంబంధించినంతవరకు ఇది నేను చెబుతున్నాను. కానీ దేశం మొత్తం మీద మటుకి ఇంగ్లీష్ ఉండాలని సౌత్ ఇండియా వాళ్ళు ఎంతకాలం అయితే ఇంగ్లీష్ ఉండాలని కోరుకుంటారు అంతకాలం ఇంగ్లీష్ ఉండాలి, అది దేశ సమైక్యతకి భంగం కలుగుతుంది. అంచేత ఇది మాతృభాష భాషల సబ్జెక్ట్స్ అన్ని ఒక తెలుగులో చెప్పినప్పటికీ ఇంగ్లీష్ భాషను ఏమి నెగ్లెక్ట్ చేయకుండా అది ఆంగ్ల భాషకు కూడా తగినంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి అవసరమైతే హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్ కానీ హాలిడేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి నేర్పితే ఈ స్కూలు ఈ సరస్వతి శిశు మంగళ స్కూల్స్ ఇంకా అభివృద్ధిలోకి వస్తే. అంచేత మేము ఈ నెల 30 కానీ ఈ నెల 31 కానీ ఉదయం 10 గంటల లోపల ఈ స్కూల్ తరఫున ఎవరు వచ్చినా 35,000 ఇస్తాం, అలా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఇస్తాం. ఇది మేము ఉడతా భక్తిగా చేస్తున్నారు, మనకి సేవాభావం ఉడతా భక్తిగా చేస్తున్నాం. ఇప్పుడు సేవాభావం అంటే ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంజనేయ స్వామి మనకు ఆదర్శం, ఆంజనేయ స్వామి సేవాభావం అనేటప్పటికీ మన ఆంజనేయ స్వామి గుర్తుకొస్తే ఎంతో కొంత సమాధానంగా ఉపయోగపడతారు. నేను అనేది లేదు ఆంజనేయ స్వామికి, నాది అనేది లేదు, ఒక కుటుంబం లేదు, నిరంతరము భగవంతుడి పని తప్పించి ఇంకో పని చేసుకోలేదు ఆంజనేయ స్వామి. ఇది నా సొంత పనికి ఒక్క పని చేసుకోలేదు. అంటే సుందరకాండ చదివిన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి ఎంత ధైర్యవంతుడు, ఎంత వీరుడు, ఎంత మేధావు, ఎంత శక్తివంతుడు, ఎంత బుద్ధి సూక్ష్మత గలవాడు నీకు సుందరకాండ చదివి తెలుస్తుంది. ఆంజనేయ స్వామి చిత్రం మనం ఏదైనా కొంచెం మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకుంటే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అంచేత ఆంజనేయ స్వామి మన అందరికీ ఆదర్శం. ఆంజనేయ స్వామి అంటే ఎవడో కాదు, శివుడి యొక్క మరొక అవతారం. శివుడు మరొక రూపంలో వచ్చినవాడు, శివుడే మరొక రూపంలో వస్తే ఆయన ఆంజనేయ స్వామి. అంటే రాముడికి సొంత పనులు ఉండొచ్చు, కృష్ణుడికి సొంత పనులు ఉండొచ్చు, ఏమీ సొంత పనులు లేనివాడు అంటూ ఉంటే ఆంజనేయ స్వామి. అది ఆంజనేయ స్వామిని మనం జ్ఞాపకం పెట్టుకోవడం అక్కడ జీవితంలో మనం కొంచెం అంటే ఇనిసి మంచి పని చేయడానికి స్వార్థం ఎలా ఉంటుందో తెలియదు ఆంజనేయ స్వామి. తన జీవితంలో భగవంతుడికి సంబంధించిన పని తప్పించి ఆయన సొంత పని చేసుకున్నట్టు రామాయణంలో ఎక్కడ కనపడుతుంది. సరే ఇప్పుడు ఇంతవరకు మరి ఇంకా తెలియదగ్గ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే చెప్పవచ్చు, ఇంకైనా భక్తులు కూడా కొంతమంది ఉన్నారు కాదు, వీళ్ళకు కూడా కొంత టిఫిన్ పెట్టేస్తే సరిపోదు. అది పిల్లలకు సంబంధించిన టిఫిన్ ఇచ్చాం, భక్తులు మొత్తం భక్తులు వదిలేసి అందరూ స్టూడెంట్స్ గురించి చెప్తే మీకు ఎడ్యుకేషన్ పట్ల పెద్ద మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అంటే చివరిసారిగా సరస్వతి శిశు మందిరి వాళ్ళకి మీకు పెట్టి మేత కూడా కొంచెం పెట్టేస్తే సరిపోతుంది. అయితే సార్ చివరిసారిగా మాకు సరస్వతి శిశు మందిరి వారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మంచి మంచి ఎడ్యుకేటర్స్ని, మంచి మంచి ఇంజనీర్స్ని, మంచి మంచి రైటర్స్ని, మంచి మంచి డాక్టర్స్ని, మంచి మంచి ఆడిటర్స్ని ఈ స్కూల్ నుంచి తయారు సరస్వతి శిశు మంత్రిని తయారు చేయవలసిందిగా మీ అందరి తరఫున నా తరఫున వారందరికీ వినయం చే వారికి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం, వారికి సవినయంగా వినయించేది మనం చేసుకుంటున్నాం. ఎక్కడ చదివాం, ఎక్కడెవరికి చదివాము మనం, అక్కడ ఎక్కడ ఇంతకుముందు పునర్విజ్ఞానం మీద చదివాం కదా, ఎక్కడ ఏ ఊర్లో చదివాం అది. అవన్నీ మా ఈ జన్మ, ఇప్పుడు ఈ జన్మ ఎంత మారి ఈ పునర్జన్మల గొడవ గురించి, పూర్వజన్మ వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోండి, భవిష్యత్తు కాలంలో గాలి మేళ కట్టకండి, భూతకాలం రోజు తలపెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. పరమేశ్వరుడు కాలరూపంలో ఉన్నాడు, కాలప్రవాహంలో ఉన్నాడు పరమేశ్వరుడు. అంచేత మీరు చచ్చిపోవడానికి సాధన చేయక్కర్లేదు, దుర్గుణాలు పోగొట్టుకోవడానికి సాధన చేయండి. మన శరీరం చచ్చిపోవడానికి సాధన ఎంతకండి, ఏ రోజున చచ్చిపోతుంది. ఈ దుర్గుణాలు లోపలటువంటి ఈ సంస్కారాలు, చెడ్డ వాసనలు, చెడ్డ తలంపులు, అవి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీరం ఉండే శరీరం ఏది రోజున చనిపోతుంది. అంచేత శరీరం ఉండగానే సావుతోటి పుట్టుకతోటి సంబంధం లేనటువంటి ఒక సత్య వస్తువు, ఒక బ్రహ్మము, ఈ సృష్టి, పంచభూతాలు, జీవకోటి ఏ బ్రహ్మములోంచి వస్తున్నారు. ఆ బ్రహ్మ అంతటా ఉంటేనే కదా మీకు హృదయంలో కూడా ఉంది. దాని తాలూకు ఎరుకు మీకు కలగాలి, దానితో మీకు తాదాత్మ్యం కలవాలి. ఈ శరీరం చనిపోయినప్పుడు మీరు కాలం వేస్ట్ చేసుకోవద్దు. ఈ శరీరం చనిపోయే లోపల మీరు ఆ బ్రాహ్మణ స్థితిని పొందాలి. శరీరం చనిపోయినా సాగుతోటి, పుట్టికి తోటి, ముసలతనంతో, సారవుతోటి, టెన్షన్ తోటి ఏమీ సంబంధం లేనటువంటి ఒక పురుషుడు మీ లోపల ఉన్నాడు. మీ భర్త, మీ నిజమైన భర్త మీ హృదయంలోనూ ఉన్నాడు. మీ నిజమైన స్నేహితుడు వాడే అక్కడ ఉన్నాడు. నాకు దిక్కు లేదని అనుకోకుండా వాడే లోపల మీ హృదయంలో స్వామి మీకు నిజమైన దిక్కు అని చెప్పి వాడు. మీరు శరీరం ఉండగా శరీరం శ్మశాన గది కాలిపోయి బూడిద అవ్వకముంది. మీ ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు లోపల ఉన్న ఈశ్వరుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి, ఆ పరమాత్మని, ఆ బ్రహ్మముని ఇందాక మదర్ టెరీసా చెప్పాను కదా, పరమాత్మ అంటే పరమాత్మ తెలియబడడు. మీరు అందుకోండి, వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, వాడిని తెలుసుకోవడానికి కృషి చేయండి. వాడు లోపల ఉన్నాడు కాబట్టి మీకు తెలియబడతాడు. లేకపోతే మీరు కృషి చేసినా తెలియబడ్డు, ఉన్నాడు కాబట్టి తెలియబడతాడు. అని ఉడికే పరమాత్మ అలాగే నోటితో ఏదో మాటలు చెప్పి కాలక్షేపం చేసుకోకండి. మేక్ ఎఫర్ట్, తగిన ప్రయత్నం చేసుకోండి. అంటే మీకు ఈ శరీరం వస్తే చావు వస్తుంది, చావు వస్తే పుట్టుకొస్తుంది. ఇదే పెద్ద చక్రం ఇది. అయితే మీరు ఏది చేసినప్పటికీ కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఆ లోపల లక్ష్యం ఏంటి, లోపల ఈశ్వరుని లోపల ఒకడు ఉన్నాడు, వాడు నేనై ఉన్నాను, వాడు అంశ నేనై ఉన్నాను. అయితే వాడు అక్కడ వాడు పొందాలి, లోపల పొందవలసిన మన లక్ష్యం అది, మన గమ్యం అది. అంచేది మనకు అదృష్టం వెంటాడుతున్నా, బాహ్య పరిస్థితి దురదృష్టం వెంటాడుతున్నాం. మన గమ్యాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఈ అదృష్టము కూడా స్వప్నమే, దురదృష్టం కూడా స్వప్నమే. అంచేది ఇవన్నీ ఓ పక్కన పెట్టి నీ లోపలటువంటి ఓ పూర్వజన్మ ఎటువంటిది, రాబోయే జన్మ ఎటువంటిది, ఈ అబద్ధాల కోసం వెతుక్కోకుండా లోపల ఒక సత్యం ఉంది. అది వ్యవహారిక సత్యం కాదు, అది అండయింగ్ స్పిరిట్, అది పారమార్థిక సత్యం. అక్కడికి మీరు మేలుకోవాలి. అక్కడ మీరు నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి మేలుకోవడం కాదు, మీరు జాగ్రత్త అవస్థలో ఉండగా మీ హృదయంలోని సాత్యముకు మేలుకోవాలి. దాన్ని మీరు శాస్త్రాన్ని మీరు సహకారం తీసుకోండి. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలు అనేటి సహకారం తీసుకోండి. భగవంతుడు మీకు ఏదైతే అవకాశాలు ఇచ్చాడో అవకాశాలు దుర్వినియోగం చేసుకోకుండా ఆ ఉదయించే బ్రహ్మ పదార్థంలోకి మేలుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. మనిషికి అయిన తర్వాత ఏది ఉద్రేకాలు వస్తాయి, కోరికలు వస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లక్ష్మణికి కోపం వచ్చేసి ముక్కు చెవులు కోసేశాడు శూర్పణకి. సీతాదేవి మహాలక్ష్మి మహాలక్ష్మి అంటున్నాం అనుకుంటున్నాం, మాయలేడు కూడా మాయలేడు, ఆ లేడు నాకు కావాలంటే పురావుడైతే తిరిగి తక్కువగా మావిరేడు కావాలని అంటే రాముడు ఊరికొచ్చింది కదా ఆ లేడని కాదు ఏ పని చెట్టాడు అంటే మోహాన్ని జయించడం కష్టం సుమ అని చెబుతుంది. మోహాన్ని జయించడం సీతారాములకి సాధ్యం కాదు. రావణాసురుడికి సీతం చేసుకుంటాడు రావణాసురుడు సీత కదా. రావణాసురుడి దగ్గర ఏంటంటే వాడికి మదం ఉంది అసూయ ఉంది. రావణాసురుడికి వాడికి ఇష్టమైన వస్తే నీ దగ్గర ఉంటే వాడు ఒప్పుకోడు మిమ్మల్ని చంపేసేది పుచ్చేసుకుందాం అనుకుంటాడు. అంటే వాడికి తర్వాత మదం ఉంటుంది వాడికి తర్వాత ఏమో వాడికి తర్వాత ఇదే ఉంటుంది వాడికి మదం ఒకటి అసూయ ఉంటుంది. ఎవరి వాడు ఏదైనా బాగుపడితే అంతకంటే మనం ఎక్కువ బాగుపడిపోవాలనుకునే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి వాడికి. అయ్యో సీత అనే వస్తువు మంచిగా సీత అనే వస్తువు వాడికి నచ్చింది అది రాముడి దగ్గర నుంచి మన దగ్గర ఉండాలని తీసిపోయాడు అది. అంటే ఈ రకంగా ఈ రకమైన జీవితం వల్ల ఈ రకంగా అంటే లోపల ఉన్న బయట ఉన్న శత్రువుడి కంటే లోపల ఉన్న శత్రువుడే మనకే ప్రమాదం. అయితే లోపల ఉన్న శత్రువుల్ని జాగ్రత్తగా అట్ని తొలగించుకుంటూ స్లోగా స్టడీగా ప్రయత్నం చేసుకుంటూ మీరు ఒక్కో శత్రువు ఏ శత్రువు అయితే మీ శరీరంలో మీ లోపల ఉన్న శత్రువు అంటే మీ ఆత్మజ్ఞాన సముపార్జనకి మీరు మోక్షం పొందటానికి ఏ శత్రువులు అయితే మీ లోపల ఉన్నాయో అవి జాగ్రత్తలు ఎవరు మట్టికారు క్లీన్ అబ్జర్వేషన్ అంటాడు. ఒక రెండు కళ్ళ చోట కాదు 1000 కళ్ళ చోట మీ బలహీనతలు మీరు చూసుకోండి. 2 కళ్ళు కాదు మన శరీరానికి రోగం వస్తే ఎక్స్రే ఎలా చేస్తారు హాస్పిటల్లో అలా 2 కళ్ళతో కాదు వెరీ వెరీ క్లీన్ అబ్జర్వేషన్ మీ బలహీనతలు నలిసంతన సరే బలహీనత అదే మనం చెప్పుకుంటున్నాం కదా రోగశేషం ఉన్నా రుణశేషం ఉన్నా అవి చాలా ప్రమాదమని. అలాగే ఈ నేను నేననే తలంపు అంతా పోయి కొంచెం మిగిలిన అది ప్రమాదం ఎలా అనుకుంటున్నాము. మనలో ఏ బలహీనతలు ఉన్నాయో అంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి మనం ఆధ్యాత్మికంగా మనం ఉన్నత అంటే లోపల హృదయంలో లోయల్లోకి దిగటానికి ఏ బలహీనతలు అయితే మనకు అడ్డుగా ఉన్నాయో ఆ బలహీనతను క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ ఎక్స్రే శరీరంలో ఉన్న రోగాన్ని ఎలా చెబుతుందో మీ హృదయంలో ఉన్న బలహీనతలను ఆ మొక్కలను కలిపి మొక్కలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ కలిపి మొక్కలను జాగ్రత్తగా మీరు తీసేయిపోతే మీ హృదయంలోకి మీ మనస్సు అంటే హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేయటానికి ఏ ఆటంకాలు మీ లోపల అడ్డొస్తున్నాయో ఆ ఆటంకాలను తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే సాధన. ఆ విషయంలో మీరు ఆశ్చర్యచ్చేయకండి. అంటే భగవాన్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే మనం శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు ఒక 10 వాసనలతో మనం ఈ భూమి మీదకి వస్తే ఇంకో 5 వాసనలు పెంచుకుని చచ్చిపోకండి. ఆ 10 వాసనలు 5 వాసనలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది సిద్ధాంతం. అంటే ఎవరి మట్టికారు కృషి చేయాలి. కార్యకరణ పనికి రాదు, నిదానం ఉండాలి. మన బలం మీద మన సొంత బలం సంపాదించుకోవాలి. మనం నిదానంగా ఉండాలి. అంతేకాదు మన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించి భగవంతుడు మనకి ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు భగవంతుడితో సమానం అనుకుని వాటిని నెమ్మదిగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకు అవసరం లేని గొడవలకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ ఎవరి టైం, డోంట్ వేస్ట్ ఎవరి ఎనర్జీ. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవడం కానీ కాలం పోతే మళ్ళీ సంపాదించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మనకి 20 సంవత్సరం వయసు రమ్మంటే రాదు. అయితే మనకి ఆ టైంను సద్వినియోగం చేసుకోండి. సజ్జన సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం, సద్గ్రంథాలు పరిశీలన చేయటం, మీకు ఎవరితోటి స్నేహాలు చేస్తే మీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకారం చేస్తారో వాళ్ళ సహకారం తీసుకోవటం, ఇవన్నీ మీరు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను మ్యాక్సిమం సద్వినియోగం చేసుకుంటే ఈ శరీరం ఉండగానే ఇప్పుడే ఎక్కడే ఈ సృష్టిలో ఈ జగత్తులో ఉండగానే మీరు ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి అవకాశం ఉంది. అయితే మీరు రాగద్వేషాలు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. మనస్సు రాగద్వేషాలు ఉంటేనే బాహ్యముఖానికి వెళుతుంది. రాగద్వేషాలు లేకపోతే అసలు మనస్సు బాహ్యముఖానికి వెళ్ళదు. అయితే మీరు రాగద్వేషాలు మ్యాక్సిమం తగ్గించుకోండి. మీరు వచ్చిన పని మర్చిపోకండి. జ్ఞాన సంపాద్యం సంపాదించాలి. ఆత్మజ్ఞానం సంపాదించకుండా, ఆత్మవిద్య సంపాదించకుండా ఆత్మ సాక్షాత్కారం రాదు. ఆత్మ సాక్షాత్కారం లేని వాడికి మోక్షం లేదు. ఇది రాసుకోమని చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఏది కర్ణుడి భీష్ముడితో చెప్పిన మాట రాసుకోమని చెప్పాను. ఇది మీరు అర్థం చేసుకుంటే భాగవతం భారతం ఏం చదవక్కర్లేదు. దిస్ సెంటెన్స్ ఇస్ ఎనఫ్. అంటే భీష్ముడు అంపశయ్య మీద ఉండే, ఇది ఒకటి అందరు రాసుకోండి. ఇక్కడ బుక్స్ రాసి ఇంటికి వెళ్ళి రాసుకోండి. భీష్ముడు అంటే మీరు పర్సనల్గా, ఇంకా ఈ వాక్యం మీకు అర్థమైతే పర్సనల్గా మీకు సారం ఉండదు. మీకు కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, శారీరకంగా మానసికంగా మీకు అనుకూలమైన పరిస్థితులు రావచ్చు, అనుకూలం లేని పరిస్థితులు రావచ్చు. ఇదంతా కానీ కర్ణుడు చెప్పిన ఈ వాక్యం అర్థం చేసుకుంటే మీరు ఏసీ గది, అంటే వ్యాసకాలంలో మనం ఏసీ గది ఉంటే ఆ వేడి ప్రభావం ఎలా ఉండదో, మీ చుట్టూ మీకు వ్యతిరేకమైన శక్తులు ఉన్నప్పటికీ మీరు అంత చల్లగా ఉండగలరు. భీష్ముడితో మాట్లాడుతూ భీష్ముడు ఏమన్నాడంటే, జరిగిపోయింది జరిగిపోయింది ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, నువ్వు పాండవులతో కలిసి స్నేహంగా ఉండే రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, రక్షించడం కోసం నువ్వు కాపాడంటే, అప్పుడు కర్ణుడు ఏం చెప్పాడంటే, నేను ఎవరి తరఫునున్నా, ఇదంతా రాసుకోక్కల చివరిలో చెప్తాను ఆ సెంటెన్స్ అది ఒకటి రాసుకోవడం, నేను ఎవరి తరఫునున్నా జరగవలసింది జరుగుతుంది. నేను ఎంత వీరుణ్ణి అయినా, నేను ఎంత గొప్పవాడినైనా, మరి ఈశ్వర సంకల్పం నెరవేరుతుంది వాడు అని చెప్పి, మీరు ఎవరి తరఫున అభిమానంగా మాట్లాడుతున్నారో, మీరు అభిమానంగా మాట్లాడినా మాట్లాడకపోయినా ఈశ్వర సంకల్పం వాళ్ళకు అనుకూలంగా ఉంది. మీరు ఎవరి తరఫున అయితే అభిమానంగా మాట్లాడుతున్నారో వాళ్ళు, నేను ఎంత గొప్ప ఎన్ని యుద్ధాలు చేస్తాను, నా సంకల్పం ఎలా ఉన్నా అని అదంతా ఈశ్వర, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఈశ్వర సంకల్పం ఈశ్వర అనుగ్రహం వాళ్ళకి ఉందని చెప్తే ఒక వాక్యం చెప్పాడు. ఇది ఒకటే రాసుకోండి తాతగారు, ఈ ఒక్క వాక్యం రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా మర్చిపోండి, ఈ ఒక్క వాక్యం రాసుకోండి తాతగారు. ఈశ్వరుడికి సంకల్పం ఉంటుంది. ఏ ఈశ్వరునించి అయితే ఈ సృష్టి అంతా వచ్చిందో, ఏ బ్రహ్మ పదార్థంలోంచి అయితే ఈ సృష్టి అంతా వచ్చిందా, ఏది ఉండటం వల్ల మనం ఉన్నాము, ఏది ఉండటం మనం ఉన్నాము, ఆ ఈశ్వరుడు సంకల్పమే నెరవేరు. ఈశ్వరుడికి భిన్నంగా ప్రవర్తించడానికి ఈశ్వరుడికి భిన్నంగా జీవుడు లేడు. డైరెక్టర్ని కాదని యాక్టర్ ఏం చేయలేడు. డైరెక్టర్ని కాదనే, ఇది కూడా రాసుకోక్కర్ల చివరిలో చెప్తానమాట, డైరెక్టర్ కాదని యాక్టర్ ఏం చేయగలడు, యాక్టర్ ఏం చేయలేడు. అసలు ఈశ్వరుడికి భిన్నంగా జీవుడు లేడు. ఏ జీవుడు స్వతంత్రుడు కాదు, ఏ జీవుడు కూడా స్వతంత్రుడు కాదు. ఈశ్వరుడు ఎలా ఆడిస్తే అలా ఆడించవలసిందే. ఏ జీవుడు కూడా స్వతంత్రుడు కాదు. ఈ వాక్యం రాసుకొని ఇప్పుడు ముగిస్తున్నారు. ఏంటంటే తాతగారు ఈశ్వరుకి సంకల్పం ఉంటాం, ఈశ్వరుడికి కూడా ఓ సంకల్పం. ఈశ్వరుడికి సంకల్పం ఎలా ఉందో నాకు కూడా సంకల్పం ఉంటుంది. అంతేకాదు మన పరిస్థితి కూడా అంతే. ఈశ్వర సంకల్పం ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది. కానీ మీ సంకల్పం బట్టి, నా సంకల్పం బట్టి ఇది నడవటం లేదు. అంటే మనం ఏదైనా సంస్థకి సహాయం చేయాలని ఈశ్వరుడు ఆ బుద్ధి పుట్టించకపోతే చేయడం, డబ్బు ఉన్నా చేయడం, జ్ఞాపకం పెట్టుకోండి. అంచేత అంతా ఈ భగవద్గీతలో చెప్పినట్టు, ఇచ్చేవాడు బ్రహ్మం, పుచ్చుకునేవాడు బ్రహ్మం, ఇవ్వటం అనేది బ్రహ్మం, కొండ బ్రహ్మం, ఆ కొండలో ఉన్న బియ్యం బ్రహ్మం, వండటం బ్రహ్మం, తినటం బ్రహ్మం, అందరూ బ్రహ్మమే. ఇవ్వటం అనేది పని బ్రహ్మం, తీసుకున్నవాడు బ్రహ్మం, ఇచ్చిన వాడు బ్రహ్మం, అంతా బ్రహ్మ. ఇవ్వటం అనే పని బ్రహ్మం. ఇంకా నువ్వు ఎక్కడున్నావు అడిగాడు కృష్ణుడి గీత, అది కూడా వదిలేదు. చెప్పి వాక్యం రాసుకోండి తాతగారు. ఈశ్వరుడికి సంకల్పం, ఈశ్వరుడికి ఒక సంకల్పం, అలాగే నాకు కూడా ఉన్నాను తాతగారు. తాతయ్య తాతయ్య. అలాగే నాకు కూడా ఉంది సంకల్పం. ఈశ్వరుడికి ఎలా సంకల్పం ఉందో మన ఫలిస్తే మనకు ఈ సంకల్పాలు ఉన్నాయి కదా. ఈశ్వరుడే, ఈశ్వరుడి సంకల్పం అయితే మనకు ఉంది. ఇంకా మనకు జీవ లక్షణాలు ఉన్నప్పుడు ఏదో సంకల్పం ఉంటుంది. అయితే తాతగారు ఈశ్వరుడికి సంకల్పం ఉంది, అలాగే నాకు కూడా సంకల్పం, నాకు కూడా సంకల్పం. నా సంకల్పం ప్రకారమే ఈశ్వరుడు సంకల్పం ఉండాలని నేను అనుకుంటే, ఇది రాసుకోండి, ఇది రాసుకోవాల్సిందే. ఇది రాసుకుని మీరు ఇంటికి వెళ్ళి మరణం చేయండి, ధారణ చేయండి, వాక్యాన్ని ధారణ చేయండి. తాతగారు ఈశ్వరుడికి సంకల్పం, అలాగే నాకు కూడా సంకల్పం, ఇప్పుడు అందరికీ కోటీశ్వరులు అయిపోవాలండి. అయినా పోయినా అందరికీ సంకల్పాలు ఉన్నాయి కదా. అందరికీ 100 కోట్లు 200 కోట్లు ఉండాలని అనుకుంటున్నారు. ఏదో మీరు అయినా పోయినా అనుకుంటున్నారు కదా. అలాగే తాతగారు కరెక్ట్గా చెప్ గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా చెప్పాడు కర్ణుడు. తాతగారు ఈశ్వరుడికి ఓ సంకల్పం, అది నాకు కూడా సంకల్పం. ఈశ్వరుడు ఏదో అనుకుంటున్నాడు, అలా నేను కూడా ఏదో ఒకటి అనుకుంటున్నాను, ఈశ్వరుడికి సంకల్పం, నాకు కూడా సంకల్పం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవడం. నా సంకల్పం ఎలా ఉందో ఈశ్వరుడి సంకల్పం కూడా అలాగే ఉండాలో నేను అనుకుంటే ప్రపంచంలో నాకంటే తెలివి తక్కువ వాడు ఎవడో ఉండడు అన్నాడు. ఇది రాసుకోండి, మళ్ళీ చెప్తాను, డిక్టేట్ చేస్తున్నాను, రాసుకోండి. ఈశ్వరుడికి సంకల్పం ఉంది, జరిగింది ఎవరిది? ఈశ్వర సంకల్పం. నేను అనుకుని జరిగినా జరగకపోయినా నాకు సంకల్పం, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ జరిగేది ఈశ్వర సంకల్పం. ఈశ్వరుడికి ఎలా ఉందో సంకల్పం నాకు కూడా ఉంది, జరగకపోయినా సంకల్పం. నా కౌరవులు నగ్గాలని నేను అనుకున్నా నెగ్గుతుందా? ఈశ్వర సంకల్పం నెగ్గుతుంది. అంచేత ఈశ్వరుడికి సంకల్పం, అలాగే నాకు కూడా సంకల్పం. ఇది రాసుకోండి. నా సంకల్పం ఎలా ఉందో ఈశ్వర సంకల్పం కూడా అలాగే ఉండాలి నేను అనుకుంటే ప్రపంచంలో నాకంటే తిరుగు తక్కువ వాడు ఎవడో ఉండడు. ఇది రాసుకోండి. ఈ వాక్యం అర్థమైతే మీరు టెన్షన్లోంచి, పర్సనల్ సారవ్లోంచి, పర్సనల్ సఫరింగ్లోంచి, అన్నిటిలోంచి విడుదల బయటకు వచ్చేస్తారు. అక్కడ వ్యక్తి కనపడ్డది మీరు దాని చరిత్రలో బయటకు వచ్చేస్తారు. కర్ణుడు చెప్పిన మాట, ఈ మాట మీకు అర్థమైంది. ఈశ్వరుడికి ఒక సంకల్పం, అలాగే నాకు కూడా ఒక సంకల్పం. అంతవరకు బాగానే ఉంది, కానీ నా సంకల్పం ఎలా ఉందో అలా ఈశ్వరుడి సంకల్పమే ఉండాలి అని నేను అనుకుంటే ప్రపంచంలో నాకంటే మూర్ఖుడు, నాకంటే తెలివి తక్కువడు ఎవడు ఉండడు. అందుకే తాతగారికి ఇండైరెక్ట్గా చెప్పటం, పాండవులు జయిస్తారు, అప్పుడు యుద్ధం పూర్తి అవ్వలేదు. పాండవులు ఈశ్వర సంకల్పం, నా సంకల్పం కౌరవులు జయించాలి నేను అనుకుంటున్నాను. నేను అనుకోవచ్చు 90 సార్లు అనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం, నా సంకల్పం నెరవేరదు. నా సంకల్పం ప్రకారం ఈశ్వర సంకల్పం ఉండాలని, నా సంకల్పం ప్రకారం ఈశ్వరుడు నా సంకల్పాన్ని ఈశ్వరుడు నెగ్గించడానికి ప్రయత్నం చేయాలని నేను అనుకుంటే నాకంటే తిరుగు తక్కువడు, నాకంటే మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకో. అంటే దాన్ని బట్టి మనం ఎంత మూర్ఖులో ఎంత తిరుగు తక్కువ వాళ్ళు అంతకే మనకు దుఃఖం వస్తుంది. ఇక్కడ దుఃఖం రావడానికి బీజం ఎక్కడ ఉందో కర్ణుడు చెప్పాడు. నేను గౌరవులు నెగ్గింది, గౌరవులు జయించాలని అనుకుంటున్నాను, జయిస్తారు, జయించరు. ఇంకేదంటే నా సంకల్పం అదే, కానీ ఈశ్వర సంకల్పం నాకు వ్యతిరేకంగా ఉంది. నేను ఎంత వీరుండైనా కాల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. అయితే నీకు లోపల నీకు అర్థమవుతుంది, ఈ దేహాభిమానం ఉన్నంత కాలం ఈ దేహము నేననే తలంపు, మనకి దేహము నేను అనే తలంపు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మనిషిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అంచేది మనకి మీరు ఆ దేహబుద్ధి శరీరం ఉండగానే, ఆ శరీరం ఉండగానే ఆ శవబుద్ధి ఎవడైతే తొలగించుకోగలిగాడో సాధన చేసి అంటే శరీరానికే పరిమితమైన అస్తిత్వ, శరీరానికే పరిమితమైన బుద్ధిని, శరీరానికే పరిమితమైన ఉనికిని, ఆ అస్తిత్వాన్ని ఎవడైతే సాధన చేసి తొలగించుకోగలిగాడో, అంటే శవబుద్ధి ఎవరికైతే శరీరం ఉండగా ఆ శరీర దేహగతమైన బుద్ధి, ఆ మనోగతమైన బుద్ధి ఎవరికైతే నశించిందో, ఆ శవబుద్ధి ఎవరికైతే నశించిందో వాడికే ఆత్మబుద్ధి కలుగుతుంది. వాడికే ఆత్మబుద్ధి కలుగుతుంది. శరీరం ఉండగా ఆ శరీరం తాలూకు బుద్ధి ఎవరికైతే నశించిందో, శవబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి కలగదు. అది ఎవరై ఉన్నారో ఆత్మ నీవై ఉన్నావు. అది ఎవరున్నారు? అది నీవై ఉన్నావు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం. రామకృష్ణ పరమహంస గారు చాలా అందంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇప్పుడు నేను జ్ఞానం అంటే ఏమిటనో ప్రశ్న అడిగారు రామకృష్ణ పరమహంస. యాదలాపంగా అడిగేటప్పుడు జ్ఞానం అంటే ఏమిటని అడిగారు. అది ఎంత చక్కగా చెప్పాడంటే, అది ఇల్లిటరేట్ అయినప్పటికీ, అది కాలేజీలో హై స్కూల్లో చదువుకునేప్పటికీ ఆయన ఎంత బాగా చెప్పాడంటే, ప్రతి మనిషి నేను 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 అంటాడు. అసలు బతకడమే నేను కోసం బతుకుతూ ఉంటాడు. మీరు బాగా ధనవంతులు, మీరు బాగా సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళు కొంత లోపల సంతోషిస్తారు. సంతోషించడం కదా గర్వం కూడా వస్తుంది. నీకు అర్థమవుతుంది? ఎవరైనా పండితుడు ఉన్నాడు అనుకోండి, మీకు గొప్ప పాండిత్యం సంపాదించారనుకోండి, ఆ పాండిత్యం దేహగతమైన నేనికి ఆ పాండిత్యం, వాడికి గర్వం వస్తుంది. ఇంచేత ఏనైతే మనం కాదో దాంతో తాదాప్యం పొందటం వల్ల రామకృష్ణ పరమహంస గారు చెప్పింది ఏంటంటే, మనం నేను 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 అంటాం. నువ్వు చెప్పే నేను ఏదైతే నేను 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 అంటున్నానో, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదైతే నేను, ప్రతి మనిషి నేను నేను అంటాడు, నేను కూర్చున్నాను, నేను నంచున్నాను, ఇది సాధించాను, నేను అది సాధించాను, ఏదేమిటో అనుకుంటా అంటాడు కదా. ఏదైతే నువ్వు నేను 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 రోజు మంచినీళ్ళ కంటే ఎక్కువ ఉపయోగిస్తాను, వాటర్ కంటే ఎక్కువ ఉపయోగిస్తాను, ఈ నేను 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 అంటాం కదా. నేను అది కట్టించాను, ఇది కట్టించాను, అది తవ్వించాను, ఇది తవ్వించాను, నేను నేను అంటావు కదా. ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో, ఆ నేను అనుకున్నప్పుడు కూడా నేను నువ్వు కాదు. అంచేత ఏదైతే నువ్వు నేను నేను అనుకుంటున్నావో, ఆ నేను నువ్వు కాదని, ఆ నేను నేను కాదని తెలుసుకునే వరకు నీకు ఆత్మజ్ఞానం కలగదు. పునర్జన్మలోంచి బయటకు, పునర్జన్మలోంచి విడుదల పొందడం. ఏంచేదండి, ఒక నిజమైన నేను ఉంది, ట్రూ ఐ లావ్ లావ్ ఫెయిత్ఫుల్ లైఫ్. ఒక వాస్తవమైన నేను ఒకటి ఉంది, నీ హృదయంలో నేనైంది. అంటే భగవంతుని పేరు రాముడు, కృష్ణుడు, ఎల్లయ్య, పుల్లయ్య, యెహోవా, లేకపోతే అల్లా, ఇలా రకరకంగా పేర్లు చెబుతున్నారు. యథార్థం చెప్పాలంటే భగవంతుడికి ఒక రూపం లేదు, భగవంతుడికి ఒక నామం లేదు, భగవంతుడికి యాక్షన్ లేదు. ఇక్కడ మనకి భగవంతుడు రూపరహితుడు, నామరహితుడు. ఆడు పని చేసినా చేయని వాడితో సమానం. ఎవరు భగవంతుడు? క్రియారహితుడు. నీకు అర్థమవుతుందా? ఎవడైతే భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టు ఎవడైతే అర్థం చేసుకుంటున్నాడో వాడు జన్మరహితుడవుతాడు, కర్మరహితుడవుతాడు. మీరు ఈశ్వరుని ఉన్నదని యాజకీయుడిగా భగవంతుడు అంటే అంతటా వ్యాపించున్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు. కానీ ఆ యాజి, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, ఆ భగవంతుడి యొక్క నేచర్ని ఎవడైతే ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే అర్థం చేసుకున్నాడో వాడికి ఇంకా జన్మ లేదు, కర్మ లేదు. వాడు జన్మరహితుడు అవుతాడు, కర్మ అంటే ఏంటి? వాడిని జన్మలు వెంటాడు, కర్మలు వెంటాడు. అంటే అటువంటి ఈశ్వరుడికి అసలు రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, ఉనికే లేడంటే ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు మనకి కృష్ణుడి రూపంగా, రాముడి రూపంగా శరీరం ధరించి వస్తాడు. ఎందుకు వస్తాడంటే, ఆ శరీరం ధరించి వచ్చినప్పుడు కూడా ఆ శరీరం ఆయన కాదని తెలుస్తూ ఉంటుంది. ఎందుకు వస్తాడంటే, ఈ భగవ ఈ భక్తులు ఒబలాటం, ఆ నిరాకారంగా ఉన్న వస్తువుని, ఆ నిర్గుణంగా ఉన్న వస్తువుని వీళ్ళు ఈ మనస్సుతో చూడలేరు, ఈ జీవుడితో చూడలేరు. అంచేది వాడు నిరాకారంగా ఉన్నవాడే, నిర్గుణంగా ఉన్నవాడే, ఈ శరీరం అనే వేషం వేసుకొచ్చి మన అంది ప్రేమ కొలిది, మన అంది వాత్సల్యం కొలిది, మన అంది ప్రేమ కొలిది, వాడు ఏదో రూపం ధరించి వస్తాడు. ఏదో కానీ రూపం నిజం కాదు, ఆ రూపం నిజం కాదు. భక్తుల కోసం వాడు ఏదో రూపం ధరించి వస్తాడు. అంతవరకు తీసుకోవడమే, ఆ రూపంలో ఉన్నవాడు ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన రూపం ఆ రూపానికి పరిమిత అయి ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండు. భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, కానీ ఎప్పుడైనా నామరూపాలు ధరించి వస్తాడు. అది భక్తుల కోసం వస్తాడు, అవసరం ఒక అవసర నిమిత్తం వస్తాడు భక్తుల కోసం. ఈ భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడానికి వస్తాడు, కానీ అక్కడ పర్సనల్గా ఆయనకి ఏం పని ఉండదు. భగవంతుడే అంటే బాడీ బాగుండేవి కాదు, భగవంతుడు అంటే పర్సన్, మనం చెప్పే ఐలాంటివి కాదు. రామ శ్రీకృష్ణుడు నేను ఇలా చెప్పాను, నన్ను ప్రార్థించు, లేకపోతే నన్ను జపించు, నా నామం జపించు, నాకు ఇష్టం, నా ప్రీతి కోసం నువ్వు పని చేయి అని చెప్తా అంటే, అక్కడ కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, డివైన్ పర్సనాలిటీ. ఒక వ్యక్తి కాదు, ఒక మతస్థుడు కాదు, ఒక వ్యక్తి కాదు. సూర్యుడికి మతమే ఉంది, సూర్యుడికి కులమే ఉంది, అంటే పరబ్రహ్మమే ఉనికి ఆ రూపం ధరించి నారాయణుడు పరబ్రహ్మ కృష్ణుడు రూపం ధరించి వచ్చింది. ఆ టీచింగ్ చెప్పింది పరబ్రహ్మం, చెప్పింది భగవద్గీత, చెప్పింది పరబ్రహ్మం, ఆ టీచింగ్ పరబ్రహ్మం. అదంతా వాడు కేవలం ఏదో ఒక వ్యక్తి వసుదేవుడి గారి అబ్బాయిని మనం అనుకోక్కర్లేదు. కృష్ణుడు గీత చెప్పాడంటే బ్రహ్మమై చెప్పాడు. మన అంతర్హృదయాల్లో అంతర్యామగా ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రూపం ధరించి చెప్పాడు. అంటే డివైన్ బీయింగ్, డివైన్ పర్సనాలిటీ, పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు ఆయన ఏదో కులానికో మతానికో ప్రాంతానికో, భగవద్గీత మనకెంత ఉపయోగపడుతుందో అమెరికా వాళ్ళకు కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే యూనివర్సల్ స్క్రిప్చర్స్ అవి కేవలం ఒక టైంకి ఉపయోగించి ఒక టైంకి న్యూస్ పేపర్లో వచ్చి మాటలంటే కాదు. భగవంతుడు ఒక మాట చెప్తే ఆ మాట కోటి సంవత్సరాలు సజీవంగా ఉంటాం. ఇంకేది సత్యం కాబట్టి. అంటే భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు. అంచేది ఈ సరస్వతి మందిర స్కూల్స్ కూడా ఈ భగవద్గీతను ఏదో అప్పుడప్పుడు ఒక అధ్యాయం చదివించడం, ఒక అధ్యాయం నేర్పించడం కూడా మంచిది. ఏమీ లేదు, భగవద్గీతలో ఒక్క శ్లోకం మనకు అర్థమైతే మనకున్న శ్లోకం అంతా పోతుంది. 700 శ్లోకాలు ఉన్నాయనుకోండి, ఒక్క శ్లోకం మనకు అర్థమైతే శ్లోకం అంతా పోతుంది. అదంతా టీచింగ్. ఎవడో ఒక మనిషి చెప్పాడనుకో, భగవద్గీత మీరు చదివేటప్పుడు ఈశ్వరుల్లో బహుత్వం లేదు. ఒక మనిషి చెప్పాడనుకోకండి, ఈ సృష్టినంతా పాలించేవాడు ఎవడో, ఎవడైతే మనం జన్మించామో, ఎవరు మన జీవకూటంతైతే ఎవరిలో ఉండవు, ఎవరైతే మనం ఉనుకుందో, మరి ఎవరైతే మనం లయం అవుతున్నామో, ఆ పరబ్రహ్మమే మనల్ని ఆయనలో లయం చేసుకోవడానికి చెప్పిన శాస్త్రం అది. అంటే భగవద్గీత మీరు ఈ స్కూల్ పిల్లలకు కూడా ఎవరికొని ఏదో ఒక 12 అధ్యాయం, ఈ 10 మొత్తం భగవద్గీత అంతా నేర్పాపైనా 12 అధ్యాయం 15 అధ్యాయం చిన్న అధ్యాయులు షార్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటుంది. 12 1 15 1 ఈ 2 అధ్యాయులు చాలా చిన్న అధ్యాయులు భగవద్గీతలో. అంటే ఆ 2 అధ్యాయులైనా కనీసం పిల్లలకి నేర్పితే అది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆ శ్లోకం చదివేటప్పుడు దాని తాత్పర్యం గ్రహించినప్పుడు ఆ వయస్సులో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చిన్నప్పుడు చదివిన చదువు జ్ఞాపకం వస్తే వాళ్ళకి ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది, అంత స్ట్రెంగ్త్ వస్తుంది. చేసిన పుణ్యం ఎలా పోదో నేర్చుకున్న విద్య కూడా ఊరికే పోదు. ఎప్పుడు వస్తుంది అస్మృతికి వస్తుంది వాడి వెంటనే. వాడు ఒక్కసారి వాడు చీకట్లోంచి మహా వెలుతురులోకి జంప్ చేసినట్టు అవుతుంది. ఒక వాక్యం మనం జ్ఞాపకం వచ్చేటప్పుడు మనం ఎక్కడ గుండుగల్లో చెప్పుకున్నాం కదా, ఈ బాహ్య పరిస్థితుల్లో బంధుత్వాలు, ఈ స్నేహాలు, నీకు అర్థం ఆస్తులు, ప్రాపర్టీలు, ఈ స్నేహాలు వీటితో సంబంధం లేకుండా, ఎటువంటి రిలేషన్తో సంబంధం లేకుండా, అంటే బంధుత్వాలు కానీ, స్నేహాలు కానీ, ఆస్తులు కానీ, పైసలు కానీ, ఎటువంటి బంధుత్వాలతోటి, ఎటువంటి పదార్థాలతోటి సంబంధం లేకుండా, వచ్చేటువంటి స్టిల్నెస్, వచ్చేటువంటి బ్లిస్, వచ్చేటువంటి పీస్, అది ఒకటి నిజం కాదు. మిగతా ఏది నిజం కాదు. అస్వతంత్రమని, మిగతా అన్ని అస్వతంత్రమని. నువ్వు ఒక కళ అన్ని బయట అన్ని లోపలికి తీసుకుని నువ్వు సంతోషిస్తా అంటే భవిష్యత్తులో నీ సంతోషంతో ఎత్తుకెత్తు దుఃఖం కింద మారిపోతుంది. రిలేషన్లెస్ స్టిల్నెస్, రిలేషన్లెస్ బ్లిస్, రిలేషన్లెస్ పీస్, రిలేషన్లెస్ హ్యాపీనెస్. అది అయ్యా నువ్వు అక్కడికి కళ్ళు తిరుగు అని చెబుతున్నాడు. నీకు ఆ స్వతం ఇండిపెండెంట్గా రావాలి. పీస్, ఏదో నాకు పొలం ఉంది బాగుంది, నేను నాకేదో అధికారం ఉంది, ఈ సంవత్సరం పంటలు బాగా పండి, లేకపోతే ఇంకోటి ఏదో బాగుంది, ఇంకోటి బాగుంది, మా కుటుంబ సభ్యులు అందరి పని బాగుంది, ఇలా అనుకోవటం. మీరు అందరి పని బాగుంటే మంచిదే, ఇలా అనుకోవటం వల్ల వచ్చే సంతోషం మీకు భవిష్యత్తులో ఎప్పటికైనా దుఃఖంగా మారుతుంది కదా. మీకు వచ్చే ఆ బాహ్య పరిస్థితులు కానీ ఏమీ సంబంధం లేకుండా, ప్రకృతితో సంబంధం లేకుండా వచ్చే ఆ స్వతంత్ర ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్, ఇండిపెండెంట్ బ్లిస్, అన్డైల్యూటెడ్ బ్లిస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ ఈ ప్రపంచంతో లోకంతో జీవకోడితో సంబంధంలో స్వతంత్రమైన శాంతి, ఆ స్వతంత్రమైన ఆనందం మీ హృదయాన్ని ఎప్పుడైతే మేలుకుందో, ఆనందం మీ హృదయంలో ఆనంద సముద్రం, ఆనంద శాంతి సముద్రం ఒకసారి మేల్కొని ఈ సహస్రాన్ని ఎప్పుడైతే ముంచేస్తుందో అప్పుడు మీరు పునర్జన్మలోంచి బయటకు వస్తారు. ఇంకా మీరు శవాలను మోయక్కర్లేదు, యాత్రలు అక్కర్లేదు, గోయింగు కమింగ్ అక్కర్లేదు. అది శరీరం ఉండగానే సాధించాలి. శరీరం పోయిన తర్వాత సాధిస్తారని కూడా అప్పుడు మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది. మరి జీవుడికి ప్రయాణం తప్పదు. అంటే మీరు ఆ పరబ్రహ్మ స్థితిని పొందకుండా కృష్ణుడి భగవద్గీతని ఎవడైతే చెప్పాడు వాడి స్వరూపాన్ని పొందకుండా ఏంటంటే గొప్ప లోకాలు, మీరు ఏదో పుణ్యకార్యాలు చేసి ఎన్ని గొప్ప లోకాలకైనా మళ్ళీ వచ్చి మళ్ళీ పురంలో పుట్టవలసిందే. ఇది శాస్త్రం. బాయ్, మీరు పుణ్యకర్మ చేస్తారు, దానికి వాళ్ళు పుణ్యం వస్తుంది. ఏదో స్వర్గలోకంలో ఎక్కడో పంపుతారు, అక్కడ అనుభవిస్తారు. మీరు చేసిన పుణ్యం సుఖరూపంలో అనిపిస్తారు, లేదా సంతోషంగా అనిపిస్తారు, అది అయిపోతుంది. మళ్ళీ బలిపురం వెళ్ళడం అంటారు. ఇప్పుడు మన సినిమాకి వెళ్తాం, సినిమాకి 10 రూపాయలు టికెట్. అక్కడ ఏమో సిగరెట్ కాల్చుకుంటాం, అది సిగరెట్ అని వస్తూ ఉంటాడు లోపలికి. ఓ సిగరెట్ కాల్చుకుంటాం, తర్వాత జంతికలు అని ఒకడు వస్తాడు, జంతికలు తింటాం. తర్వాత ఏమో మళ్ళీ కిళ్ళి అని వస్తాడు, కిళ్ళి వేసుకుంటాం. మీకు అర్థం అవుతుంది. ఆ బొమ్మ కళ్ళతోటి బొమ్మలు చూస్తాం, నోటితోటి తింటా ఉంటాం. మీకు అర్థం అవుతుంది. ఏదో నోటితోటి తింటా ఉంటాం, కళ్ళతోటి బొమ్మలు చూస్తూ ఉంటాం. అడేమో మనకు కావలసిన కిళ్ళి అనేవాడు ఆ దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, ఆడే మనకు తెచ్చిస్తాడు. సినిమా చూసినది బాగానే ఉంటుంది. ఏదో తింటాం, జంతికలు తింటాం, తర్వాత కిళ్ళి వేసుకుంటాం, సిగరెట్ కాల్చుకుంటాం. ఈ లోపల 2 గంటల టైం అయిపోతుంది. ఓనర్ గారు అందరినీ వెళ్ళి రమ్మంటాడు. మీరు అనిపించే స్వర్గాలు పోయినటువంటి వెళ్ళిరమ్మంటాడు. మీరు ఇచ్చిన డబ్బులకి సినిమా అయిపోయింది, వెళ్ళిరమ్మంటాడు. మనం అనిపించే స్వర్గాలు కూడా అటువంటివి. ఒకవేళ మంచి లోకాలకు వెళ్ళినా ఈ పుణ్యం అంచేపు ఉంటుందో అది అనుభవించాక మళ్ళీ బయటికి పంపేస్తారు. అంచేది లక్ష్యం ఏంటంటే మనం ఏది మనగా ఉన్నాము ఇది చెప్తారు. నీ హృదయంలో ఒక నేను ఉంది, అది నిజమైన నేను. నేను నేనంటే కృష్ణుడు చెప్పి నేను అది అయాం దట్ అయాం, అయ్యాం నేను ఉన్నాను. అయాం సో అని సో అనుకోవద్దు, అయ్యాం నేను ఉన్నాను. అయ్యాం నేను అలాగా, నేనేదో ధనవంతుణ్ణి, నేను పేదవాణ్ణి అలా అనుకోక. ఇవన్నీ కూడా దేహగతమే. దేహం ఎంత నిజమో ఈ బయట గొడవలు కూడా అంతే నిజం. నేను ఉన్నాను, అయ్యాం కృష్ణుడు నన్ను జపించిందంటే అర్థం ఏంటి? ఆ హృదయంలో నేను, అది ఆత్మనండి, బ్రహ్మమనండి, సత్యమనండి, ఏదో ఉంటానండి. నేను ఉన్నాను. ఆ నేను ఏదైతే నేనుగా ఉన్నానో నీ శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. దానికి పుట్టుకతోడు సంబంధం లేదు, దానికి సాగుతోడు సంబంధం లేదు. నేను ఉన్నాను, దానికి ముసల్తనం లేదు. నేను ఉన్నాను, నేను మీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను. అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నాను. నేను ఉంటాం, నేను ఉన్నాను, ఆ లోపల ఉన్నదేంటో అది ఉంది ఉంది అనుకుంటే సరిపోదు. లోపల ఏదో ఉంది మనలో, అది ఉంది ఉంది అనుకుంటే సరిపోదు. అది మనవై ఉన్నాము, ఆ ఉన్నదేదో మనవై ఉన్నాము. నేను అనేటప్పటికి నాకు దేహం ఎలా స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికి లోపలన ఈశ్వరుడు పరమాత్మ బ్రహ్మం నీకు ఎలా స్ఫురించిందో, అంటే నువ్వు దేహంతో మనస్సుతోటి ఇంద్రియాలతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నావు అప్పుడు, అలా నువ్వు ఉన్నటువంటి నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నీకు తాదాత్మ్యం వచ్చే వరకు నీకు జన్మరాహిత్యం లేదు. అప్పటి వరకు నువ్వు చేసిన కర్మ నుండి వెంటాడుతూనే ఉంటుంది. అట్టి విద్యను సంపాదించు. ప్రహ్లాదులు చెప్పినట్టు చదువు వలన, చదువు వలన, చదువు వలన చావు లేని చదువు, చదువు వలన భాగవతున్న ప్రహ్లాదులు చెప్తాడు, చదువు వలన, చదువు వలన, చదువు వలన చావు లేని చదువు చదవలన. ఈ భాగవతంలో ప్రహ్లాదులు చెప్తాడు. అంటే భక్తి యొక్క భక్తిని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఆ నామాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అక్కడ వస్తువు ద్వితీయుడైనది, ఆ లోపల వస్తువు అది ద్వితీయ, దానికి దానికంటే భిన్నంగా ఏది లేదు. అది ఉంది, అది ఎలా ఉందో అలాగే ఉంది, కానీ దాన్ని మన ఇంద్రియాలు పట్టుకోలేవు, మన మనస్సు పట్టుకోలేదు, మన బుద్ధి దాన్ని గ్రాస్ప్ చేయలేదు. ఇంకెంత గ్రాస్ప్ చేయలేదంటే ఆ నీ బుద్ధి కదా ఆబ్జెక్ట్ కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు మీకు ఎప్పుడు చెప్తాను మర్చిపోయాను, మార్చి 14 ఆయన జన్మదినం వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చి 14 జన్మదినం వస్తుంది. అంబేద్కర్ జన్మదినం ఏమో ఏప్రిల్ 14, మార్చి 14 ఏమో ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14 సినిమా యాక్టర్ కొత్త పార్టీ పెడుతున్నాడు. ఆ కాంగ్రెస్లోంచి తెలుగుదేశంలోంచి ఆ పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. 1, 2, 3 ఎప్పటికీ వెళ్ళిపోతారు అందులో. ఏప్రిల్ 14 పార్టీ పెట్టేస్తున్నాడు, అప్పుడే ముహూర్తం పెట్టేశాడు. ఏం చేసి దళితులందరినీ ఆకర్షించుకోవడానికి ఏప్రిల్ 14 పెడుతున్నాడు పార్టీ సినిమా యాక్టరు. ఏప్రిల్ 14 ఎందుకు పెడుతున్నాడంటే అంబేద్కర్ జయంతి, అది వదిలేయండి. మార్చి 14 ఈ మధ్య నాకు ఎవరో కనిపించారండి, ఎవరో మన ఎక్కడో కనిపించారు, తాడేపల్లిగుడ్డ ఎక్కడో కనిపించారు. కానీ మీరు మరి కాంగ్రెస్ తరఫున పెడుతున్నారా పోటీ వచ్చి వచ్చి అలా టీడీపీ మీద పెడుతున్నారన్నాడు. అని అడిగాను, ఎందుకంటే నాన్నగారు ఓడిపోయి గుర్రాల మీద పందాలు ఎందుకు కాస్తామని నెగ్గి గుర్రం పెడుతున్నప్పుడు తరఫున పెడతాను, నీకు ఫోన్ చేసి చెప్తాను కదా ఆమరేషన్ చేశాడు అంటున్నాడు. ఓడిపోయి గుర్రాల మీద పందాలు ఏం కాస్తామండి, నెగ్గి గుర్రం అనేది తెలుస్తుంది. అంటే నేను నన్ను ఇదివరకు ఒకసారి ఓడిపోయి గుర్రం మీద పందెం కాసి ఓడిపోయాను, ఈ పట్టిన నాకు తెలివి తక్కువ పని చేయను, నెగ్గి గుర్రం ఏదో చూసుకుంటున్నాను, అప్పుడే నేను మాట్లాడేసుకున్నాను అని నేను చేసుకున్నాను, నీకు ఫోన్ చేసి చెప్తాను కదా అంతా ఉంది కదా, దానికి గొడవ అంటున్నారు. దాని అంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నాను, అంటే ఇది వరకు ఒకసారి ఓడిపోయిన ఇంక ఎన్నిసార్లు ఓడిపోతానండి, ఈ పట్టి నెగ్గే ఒక గుర్రం మీద పందెం కాసుకుంటున్నాను, నెగ్గుతాను కదా నీకు అన్ని ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇది కూడా వదిలేయండి, ఇది ప్రపంచం మాటలు, ఇదంతా వదిలేయండి. ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఇది చెప్పుకుంటున్నామంటే మార్చి 14 ఐన్స్టీన్ భర్తలు ఐన్స్టీన్ ఏమన్నాడంటే, నువ్వు ఇంద్రియాలతోటి మనస్సుతోటి బుద్ధితోటి భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. కళ్ళప్పుడు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి. మనకు గుడ్డితనం వచ్చిందనుకోండి, చెవులను చూడమంటే చూడం, ఏ ఇంద్రియమైన సరే ఆ ఇంద్రియానికి చేతకాని పని చేయదు. అదేవిధంగా నీ ఇంద్రియాలు భగవంతుడు, నీ ఇంద్రియాలతో భగవంతుడు, నీ ఇంద్రియాలకు భగవంతుడు దొరకడు, నీ మనస్సుకి భగవంతుడు దొరకడు, నీ బుద్ధికి భగవంతుడు దొరకడు. ఏ ఇంద్రియాలకైతే భగవంతుడు దొరకడు అని ఇంద్రియాలతో చూస్తానంటావేంటి? అందా కర్ణుడు చెప్పినట్టు నీకంటే మురుకుడు ఉన్నాడు, ఇంద్రియాలకి అందగవాడు, ఇంద్రియాలకి అందడని చెప్పాక ఇంద్రియాలతో చూస్తానంటే నువ్వు? ఇది ఐన్స్టీన్ చెప్పాడు, సైంటిస్ట్ చెప్పాడు. ఫిజిక్స్లో చాలా పెద్దవాడు ఐన్స్టీన్, చాలా పెద్దవాడు ఐన్స్టీన్ ఫిజిక్స్లో. వాడు ఏం చెప్పాడంటే, నీకు భగవంతుడు వాడు ఒక ఎనర్జీ ఉంది, ఈ సృష్టిని అంతా నడిపే ఒక ఎనర్జీ ఉంది, ఇదంతా తెంగడతనంగా లేదు, ఈ సృష్టి అంతా తెంగడతనంగా లేదు, మాకు తెగిపోయిన గాలి పట్టంగా లేదు, మొత్తం ఖగోళం అంతా కూడా ఒక ఎనర్జీ నడుపుతాం, ఒక నడిపేవాడు అక్కడ ఉన్నాడు లోపల, అక్కడ ఉన్నాడు, ఆ పట్టుకడ కనిపిస్తాను, నీకు పట్టుకడ పట్టుకున్నాడు కనపడతాడు. అలాగే నీకు ఈ సృష్టిని అంతా నడిపేవాడు అక్కడ ఉన్నాడు, వాడు నీ కళ్ళకు కనపడ్డం, నీ చెవులకి వినపడ్డం, నీ బుద్ధికి అందడు, నీ మనస్సుకి అందడు, అలా లేడని అనుకోకు. ఆ ఉన్నాడని లేడు లేడని అనుకుంటే నిజంగా ఉంటే నీ చర్మం ఒలిచేస్తాడు. ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడనే మనం జీవించాలి, భగవంతుడు ఉన్నాడని అనుకునే మనం జీవించాలి. ఏమండి, భగవంతుడు లేడనుకుని జీవిస్తే మరణానంతర జీవితంలో చాలా చెప్పలు పడతారు. భగవంతుడు ఉన్నాడని జీవిస్తాం అనుకోండి, నిజంగా లేడనుకోండి, మనకు వచ్చి నష్టం లేదు. మీకు అర్థమవుతుంది? ఇదే ఆ గోడ పక్కన పాము ఉంది అంటున్నారు, చేతిలో కర్ర పట్టుకల, నిజంగా పాము లేదనుకోండి మనకు నష్టం లేదు, పాము లేకపోతే కర్ర మన చేతిలో కర్ర, నిజంగా పాము ఉంది అనుకోండి, కర్రతోటి ఆ పామును చంపచ్చు, చేతిలో కర్ర ఉంటాం నష్టం లేదు. అయితే నువ్వు భగవంతుడు ఉన్నాడని జీవించు, నిజంగా ఉన్నాడు, ఒక నిజంగా లేడనుకుంటే నీకు వచ్చిన నష్టం లేదు. అంటే ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే, సైన్స్కి చేతకాని పని సైన్స్ని చేయమని అడగకూడదు. సైన్స్ నీ మైండ్ కంట్రోల్ అవ్వదు, బాడీ కంఫర్ట్. పెద్దవాడు సైంటిస్ట్ పెద్దవాడు చెప్తున్నాడు ఈ మాట, సైన్స్ అనేది నీ మైండ్ కంట్రోల్ అవ్వదు, బాడీ కంట్రోల్ బాడీ కంఫర్ట్ ఇస్తుంది. సైన్స్ నువ్వు సారా తాగుతాంటే సైన్స్ని నీ సారా తాగటం మాన్పించదు. ఆ సారా కొట్టు జరిగి చిన్న కార్లు వెళ్ళటానికి చేసి ఉపకారం చేస్తుంది సైన్స్. ఇంకా కొంచెం ఎక్కువ తాగితే, ఇంకా ఎక్కువ తాగితే తొందరగా జీర్ణం అయ్యే మాత్రమే సైన్స్ ఇస్తుంది. అంతేకాని సైన్స్ అనేది నీ బాడీకి బోధం ఇస్తుంది, కానీ నీ బాడీ కంఫర్ట్ ఇస్తుంది, కానీ మైండ్ కంట్రోల్ అవ్వలేదు. మైండ్ సైన్స్కి చేతకాని పని నువ్వు సైన్స్ చేయమని అడుగుతావంటే, సైన్స్కి చేతకాని పని నువ్వు సైన్స్ని చేయమని అడుగుతున్న అర్థం ఏంటి అసలు? అంటే బాడీ కంఫర్ట్ ఇస్తుంది. ఇదివరకు రెండేళ్ళ బండి మీద వెళ్ళేవాళ్ళు, ఇప్పుడేమో ట్రైన్లో తిరుగుతున్నాం, మరి పూర్వం బొగ్గు ఇంజన్లు, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్లు, అలా సైన్స్ అంతే. కానీ నీ మైండ్ కంట్రోలు, నీ సెన్సెస్ కంట్రోలు సైన్స్ ఇవ్వలేదు. అదని చేతకాని పని నీ మైండ్ కంట్రోల్ చేసి పెట్టమని, నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసి పెట్టమని సైన్స్ని అడగటం నీదే తప్పు, సైన్స్ పొరపాటు కాదు, నీదే తప్పు. ఓ గుడ్డివాడిని వెళ్ళి ఇక్కడి నుంచి మేము సకినేటి పిల్లి వెళ్ళాలంటే దారి చూపించమంటే అడగటం నీ తప్పు, కానీ గుడ్డివాడి తప్పు కాదు. ఎవరికి ఏ పని చేస్తున్నామో వాళ్ళని అడగాలి, కానీ చేతకాని పని వాళ్ళు చేతకాని సైన్స్ని అడుగుతావండి నువ్వు. సైన్స్కి చేతనైన పని అడుగు, సైన్స్కి బియ్యాన్ని సైన్స్ అనేది సైన్స్ని ఎప్పుడు అడగకూడదు. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఇప్పుడు 14వ తేదీ ఈ నెల 14వ తేదీని ఐన్స్టీన్ బర్త్డే. అటువంటి వాళ్ళ టైంలో కూడా ఈ మన టీచర్స్కి నా మనం ఏంటంటే, ఆ సైన్స్ చెప్పేవాళ్ళేమో ఐన్స్టీన్స్ గురించి చెప్తూ ఉండాలి, మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు రామానుజం గురించి, న్యూటన్ గురించి కూడా చెప్తూ ఉండాలి, తర్వాత కెమిస్ట్రీలో ఎవడైతే ఎక్కువ కృషి చేశారో వాళ్ళు కెమిస్ట్రీ చెప్పాలి, తర్వాత హిస్టరీ వాళ్ళు హిస్టరీలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఉన్నారు, లింకన్ ఉన్నాడు, గాంధీ ఉన్నాడు, వాళ్ళ గురించి కూడా వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళ పిల్లలకు కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. అయితే టీచర్స్ మంచి టీచర్స్ జరగటం కూడా పిల్లలకు పూర్వజన్మ పుణ్యం ఉండాలి. మంచి టీచర్స్ మంచి స్కూల్స్ దొరకాలంటే ఆ స్టూడెంట్స్ పూర్వపుణ్యం చేసుకుంటేనే మంచి టీచర్స్ దొరుకుతారు. ఇప్పుడు లెక్కలు ఉన్నాయనుకోండి, మంచి టీచర్ దొరికితే 100కి 10 మార్కులు వచ్చిన వాడిని స్టూడెంట్ 100కి 90 మార్కులు తీసుకురాగలరు. వాళ్ళు డిస్టింగ్విష్డ్ టీచర్స్, నాట్ మేడ్ టీచర్స్, బోరన్ టీచర్స్. కొంతమంది లెక్కల మేస్టర్ ఎటువంటి వాళ్ళు ఉంటారంటే 110 మార్కులు వచ్చిన స్టూడెంట్ను వాడికి అప్పచెల్తే ఆ టీచర్ 190 మార్కులు తీసుకురాగలడు. అంటే ఆ టీచింగ్లోని స్కిల్, ఆ టీచింగ్లోని నేర్పు ఆ స్టూడెంట్కి ఎక్కడ అర్థం అవుతలేదు, వాడు అర్థం చేసుకుని వాడి మెమరీని పెంచి ఆ సబ్జెక్ట్ మీద వాడికి ఇంట్రెస్ట్ని పెంచి. ఇప్పుడు మనం మీరు ఎవరైనా సాధన చేస్తున్నారనుకోండి, మనం సాధన చేస్తున్నాం సాధన, మీకు ఆ సాధన చేసే ఆ ఇంట్రెస్ట్ కూడా దేవుడు ఇచ్చాడని మీకు తెలియటం లేదు. అలా లెక్కలు బాగా నేర్చుకోవాలి నేర్చుకోవాలని మనకు బుద్ధి పడుతుంది అనుకోండి, ఆ నేర్చుకునే బుద్ధి గురువు దగ్గర నుంచి వచ్చిందని మనకు తెలియటం లేదు. అంటే అది గుర్తింపు లేదు మనకు, అది గుర్తింపు లేదు. ఈశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు, వాడి పని చేస్తున్నాడు, వాడు ముద్దుబ్బాయిల లేడు, వాడి పని చేస్తున్నాడు. వాడి పని చేస్తున్నట్టు ఎవడైతే గుర్తిస్తున్నాడో, ఆ పని చేస్తున్నట్టు ఎవరికైతే గుర్తింపు వస్తుందో వాడికి వెంటనే అశాంతి నశిస్తుంది. ముందే గుర్తింపు రావాలి మనకి, వాడికి వెంటనే ఆ గుర్తింపు వచ్చిన వాడికి వెంటనే అశాంతి, అంటే దురదృష్టకరమైన పరిస్థితులు మధ్యలో ఉన్నప్పటికీ వాడికి అశాంతి నశిస్తుంది. ఒకవేళ దుఃఖ కారణం ఉన్నప్పటికీ వాడికి అది ఈశ్వరుడు చేసినటువంటి ఆ పని గుర్తింపు ఎవరికైతే ఉందో వాడికి దుఃఖ కారణం ఉన్నప్పటికీ ఆ దుఃఖం నశిస్తుంది, దుఃఖం వచ్చే కారణం కూడా నశిస్తుంది. జ్వరం నశిస్తుంది, జ్వరం వచ్చే కారణం కూడా నశిస్తుంది. అని వేడితో సహా అజ్ఞానం నశిస్తుంది. ఆ ఈశ్వరుడు చేసే ఫలితాలకు గుర్తింపు ఉండాలి, అది గుర్తింపు ఉండాలి. అది గుర్తించడం అది ఉన్న వస్తువు ఏదో ఉంది, దాని తాలూకు ఎరుక, దాని తాలూకు గుర్తింపు మనకి ఇక్కడ రావటం లేదు. వస్తే మనం సాధన ప్రారంభిస్తాం. అంటే మనం గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఉండాలి. మనం అందరి క్షేమం కోరుతూ ఉండాలి. మీ క్షేమం మీరు కోరుకోండి, అందరి క్షేమం కోరాలి. మీ బాగు మీ కోరుకోండి, మీతో పాటు అందరి బాగు కోరాలి. కొంతమందికి 100 కోట్లు 200 కోట్లు ఉన్నాను చూశాను నేను. డబ్బు వల్ల మోహం నశిస్తే దుఃఖం నశిస్తాం, కానీ డబ్బు వల్ల దుఃఖం నశిస్తాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మోహం నశించింది అనుకోండి మీకు వెంటనే దుఃఖం నశిస్తుంది. మీకు మోహం నశించలేదు అనుకోండి, 100 కోట్ల డబ్బు ఉందనుకోండి, దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టలేదు, దుఃఖం నశిస్తుంది. నేను పేర్లు చెప్పకూడదు కానీ 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి వ్యక్తిగతమైన ఆ కుటుంబాలు ఏదైనా నష్టాలు వస్తే మీకు అది ఏదో కారణం వల్ల ఆ కుటుంబాలకి ఆ కుటుంబానికి ఏదైనా దుఃఖం వస్తే వాళ్ళకి 400 కోట్లు ఉన్నా ఈ బ్రెయిన్కి హెమరేజ్ వచ్చి రక్తనాళాలు తెగిపోయి చచ్చిపోయిన ధనవంతులు ఉన్నారు. ఆ 400 కోట్లు ఏం చేసినాడు, చావు రాకుండా ఆపలేదు. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. 400 కోట్లు డబ్బు పేర్లు చెప్పకూడదు నేను. వాళ్ళకి వ్యక్తిగతమైన దుఃఖం వస్తే తట్టుకోలేక ఆ టెన్షన్ కింద మారిపోయి రక్తనాళాలు పేరిపోయి చచ్చిపోయినాడు ఉన్నారు. డబ్బు ఏం చేస్తున్నారు, మోహం నశించిన వాడికి దుఃఖం నశిస్తుంది. మోహం నశించిన వాడికి పర్సనల్ టెన్షన్ ఉండదు, పర్సనల్ సారం ఉండదు, పర్సనల్ సఫరింగ్ ఉండదు ఎవరికి, మోహం నశించిన వాడికి. అయితే మీకు 400 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీకు మోహం నశించలేదు అనుకోండి, జన్మలు వెంటాడుతాయి, దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, మళ్ళీ హ్యూమన్ బాడీ రాకపోవచ్చు, యానిమల్ బాడీ రావచ్చు. అయితే భగవంతుడు ఆ మోహం అనే తెర అది వాడు కత్తిరించే వరకు మనలో ఉన్నటువంటి మోహం అనే తెర, మాయ అనే తెర భగవంతుడు కత్తిరించే వరకు అసలు ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడన్న ఆ తాలూకు ఎరుక, ఆ నిశ్చయము, ఆ డిటర్మినేషన్ మనకు రాను రాదు. ఎరుక ఏదైనా అసలు రాదు. అంచేత ఉపనిషత్తు ఒక మాట ఉంది, నీవు ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నావో, ఏ పరమాత్మ అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో, వాడి దయ లేకుండా, వాడి అనుగ్రహం లేకుండా, వాడి కంపాషన్ లేకుండా, వాడి మెర్సీ లేకుండా నీకు వాడు తెలియ ఇవ్వడు. ఇప్పుడు చంటి పిల్లవాడు చూడండి, ఆడి దగ్గర మనం బిస్కెట్ ఇమ్మంటాడు ఇష్టంగా చెప్పడు. ఆడికి బిస్కెట్ అడుగుతాను కొన్ని చంటి పిల్లవాడు తింటున్నాడు, నాకు ఈ బిస్కెట్ తింటాడు ఇప్పుడు. ఆడి మనకి ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, మన అడగక్కర్లే, మన మీద పడేస్తాడు. ఆ దేవుడు కూడా అంతే, నీకు యోగ్యత సంపాదించినప్పుడు, నువ్వు అర్హత సంపాదించినప్పుడు నాకు వద్దని నీకు ఇస్తాడు. అంటే ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్. మనకి ఎంత అర్హత ఉంటే అంత వచ్చి తీరుతుంది, ఎంత యోగ్యత ఉంటే అంత వచ్చి తీరుతుంది. మనకు యోగ్యత లేకపోతే, మనకు అర్హత లేకపోతే కోరుకున్న రాదు. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్. అంచేది ఇప్పుడు ఈ మాటలు స్కూల్ స్టూడెంట్స్ గురించి ఏం చెప్పకుండా మీ గురించి నాలుగు మాటలు చెప్పాను నేను. మదర్ టెరీసా మాటలు ఇంకోసారి చెప్తున్నా, రిపీట్ చేస్తున్నాను. ఈ కర్ణుడి వాక్యం అందరూ రాసుకోండి. కర్ణుడి వాక్యం చాలు మీకు. ఈ భగవద్ భారతం యొక్క సారం. ఇది కృష్ణుడు చెప్పలేదు, ధర్మరాజు చెప్పలేదు, భారతం యొక్క సారం. మీరు సాధనలో బహు జాగ్రత్తగా ఉండం. ధర్మరాజు చాలా మంచివాడు, కానీ జోదం అనే ఒక చెడ్డ అలవాటు వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు. అంచేత మీరు ధర్మరాజు లాంటి వాడు ఇలా పడడం, ఇలా పతనం అయిపోయాడు. జోదం అలవాటు ఉంటే మనం కూడా ఇలా పతనం అయిపోతామని గుర్తుపెట్టుకోండి. అది పెద్దల చరిత్ర. సీతమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుకుంటున్నాం కదా మనం, అనుకుంటున్నాం మాయలేని తెచ్చిపెట్టమని. అంటే ఆ లేడి నాకు రావాలన్న కోరిక వల్ల రావణాసుడు తీసిపోయాడు. ధర్మరాజు అంటే చాలా మంచివాడు కదా, చాలా గొప్పవాడు. వాడికి రాజ్యం ఊరికే పోలేదు, జోదం అలవాటు ఉంది. ఆ జోదం వల్ల మొత్తం రాజ్యం పోగొట్టుకున్నాడు. ధర్మరాజు లాంటి వాడు మంచివాడికే ఇలా వస్తే మనం ఎంత జాగ్రత్తగా సాధనలో ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ మాటలన్నీ చెప్తా ఉంటాం. మదర్ టెరీసా మాటలు చెప్తున్నాను. దీపం 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 అంటే వెలుగు రాదు, దీపాన్ని వెలిగించుకోవాలి. అన్నం 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 అంటే ఆకలి పోదు, అన్నం తినాలి. అలాగే పరమాత్మ 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 స్వర్గరాజ్యం పరమాత్మ స్వర్గరాజ్యం అంటే నీకు రాదు. దానికి సంబంధించిన సాధన చెయ్యాలి. అంటే ఆ పరమాత్మ హృదయంలో, దేవుడు మీరు స్వర్గరాజ్యం మీ హృదయంలో ఉంది, ఉన్నా సరిపోదు. అది ఉందని అనుకుంటే సరిపోదు. అది ఎరుకులోకి రావటానికి ఏ బలహీనతలు ఏ ఆటంకాలు మీలో ఉన్నాయి చూసుకుని, మామూలుగా చూడటం వెరీ వెరీ కీన్ వాచింగ్, మామూలు వాచింగ్ కాదు కీన్గా చూసుకుంటాం. కంట్లో నలక పడితే చూడండి ఎంత జాగ్రత్తగా చూస్తేనే కాదు. నాకు ఒకసారి కంట్లో నలక పడింది, చిన్న నలక. ఏది చిన్న నలక? కంట్లో ఏమి లేదన్నాడు. కంట్లో ఏమి లేదు, నాకు బాధ ఎందుకు వస్తుంది అన్నా. మీకు అర్థమవుతుందిలే, మీ కంట్లో ఏమి లేదండి. మీరు ఏదైనా మండుతుంది మండుతుంది, మరి ఏమి కంట్లో ఏ దోషం లేదనుకోండి, మరి ఎందుకు మంట పెడతామండి అని అడిగారు. మళ్ళీ చూశారు, మళ్ళీ చూశారు, కీని వాచింగ్ కీని మళ్ళీ చూస్తే ఏమంటే ఎర్రచేయం పడిపోయింది కంట్లో అన్నాడు. అది ఎక్కడో కొనుక్కెళ్ళిపోయి కనపడతాడు. చూడగా చూడగా ఇక్కడ ఏం కనపడింది, ఎర్రచేయం కనపడింది. అప్పుడు కంట్లో కంటికి మత్తుకి ఏదో అరికేసి ఎర్రచేయం చచ్చిపోయింది. అప్పటికే ఎర్రచేయం చచ్చిపోయింది, నిమ్మగా లాగేశారు. మీకు అర్థమవుతుంది. మరి నేను డాక్టర్ గారిని అన్నాను, మరి మీ కంట్లో ఏమి పడలేదని మీరు చెబుతున్నారు, నా కంట్లో ఏమి పడకపోతే మంట ఎందుకు వస్తానని చెప్పాను. అప్పుడు ఆయన ఆలోచన పాలు పెట్టారు, ఏదో సంథింగ్ సంథింగ్ ఉందని. నాలుగు సార్లు రిపీటెడ్గా చూస్తే అప్పుడు అన్నారు, ఏమంటే పక్కకి వెళ్ళిపోయిందండి, ఎర్రచేయం కనిపిస్తుంది. అది ఉరికే చిగడానికి వస్తుంది, మళ్ళీ కంట్లో మొత్తరికి పెట్టి అన్నీ పెట్టి తీశారు. ఏదోటి అయింది. మీకు ఎందుకు చెప్తున్నానంటే లోపల ఉంది, మీకు అశాంతి ఉంది. భగవంతుడు ఉన్నాడో లేదో మీకు తెలియటం లేదు లోపల, కానీ అశాంతి తెలుస్తుంది కదా, దుఃఖం తెలుస్తుంది కదా, టెన్షన్ తెలుస్తుంది కదా, అశాంతి లోపల. ఏ వస్తువు యొక్క స్వరూపంలో అశాంతి లేదు, ఆ వస్తువు మీకు ఎరుకులోకి వచ్చే వరకు మిమ్మల్ని అశాంతి విడిచిపెట్టడం మానదు, మిమ్మల్ని వెంటాడటం మానదు. అంటే ఏదో మనకి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉందని ఏమో ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, పాదమార్థిక సత్యం కాదు. ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు, ఇవన్నీ బాహ్యం గొడవలు, ఇవన్నీ బయటం గొడవలు. అంచేత నువ్వు యంత్ర వాడవైనా, నీకు ధనవంతుడైనా ధనవంతుడు కాకపోయినా, నువ్వు పండితుడైనా పండితుడు కాకపోయినా, నీకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, మోహం నశించే వరకు ఏ మనిషికి దుఃఖం నశించదు, అశాంతి నశించదు, పునర్జన్మలు విడిచిపెట్టవు, ప్రకృతి విడిచిపెట్టదు, ప్రకృతి మిమ్మల్ని నలిపి నలిపి విడిచిపెడుతుంది మోహం అన్నది కాదు. తర్వాత కర్ణుడు చెప్పింది ఇంకోసారి చెప్తున్నాను, ఇది రాసుకోండి పుస్తకాలు లేని వాళ్ళ ఇంటికి. కర్ణుడు చెప్పింది నాకు వాక్యం గుర్తొస్తుంటే ఇంకా వాడికి టెన్షన్. తాతగారు ఈశ్వరుడికి సంకల్పం, ఈశ్వరుడికి ఓ సంకల్పం, నాకు కూడా ఉన్నాను తాతగారు, నాకు నేను సంకల్పం, నాకు ఉన్న సంకల్పం, మనస్సు ఉన్నాను చెప్పి సంకల్పం లేకుండా ఉండలేడు. మనో నాశనం అయిన వాడికి సంకల్పాలు ఉండవు. మనస్సు నశించిన వాడికి సంకల్ప, దేహం నశించిన వాడికి రోగం ఉండదు. దేహం చనిపోతే ఇంకా రోగం ఎక్కడ ఉండదు. అలాగే మనస్సు కనుక కాలు బూడిదైపోతే ఇంకా సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. మనస్సు నన్ను చెప్పి సంకల్పాలు వస్తాయి, వికల్పాలు వస్తాయి. అయితే తాతగారు ఈశ్వరుడికి ఏ విధంగా అయితే సంకల్పం ఉందో నాకు కూడా సంకల్పం ఉంది. కానీ బాగా అర్థం చేసుకోండి, కానీ పట్టే కొంప తీసింది ఇక్కడ. కానీ ఏమంటున్నారంటే తాతగారు, కానీ ఈ నా సంకల్పం ఎలాగుందో ఈశ్వరు సంకల్పం కూడా అలాగే ఉండాలని నేను కనుక అనుకుంటే, నాకంటే బుద్ధి తక్కువ వాడు, నాకంటే తెలివి తక్కువ వాడు, నాకంటే మూర్ఖుడి సృష్టిలో ఎవడో ఉండడు. ఇది కర్ణుడు చెప్పిన మాట. నా సంకల్పం కౌరవులు నగ్గలను, కానీ ఈశ్వరుడు సంకల్పం ఏంటి? కౌరవులు ఓడిపోవాలను, కౌరవులు ఓడిపోవాలను. ఎందుకు నా సంకల్పం? నేను వీలైన అవుతానకి ఏం చేస్తున్నా వేరత్వం? అంచేది కొంతమంది చెప్తారు పుట్టిడు తెలివితేటలు, పుట్టిడు తెలివితేటలు కంటే ఆలోచించంత అదృష్టం ఉంటే చాలండి. పుట్టుడు తెలివితేటలు ఉన్నవాడికంటే ఆలోచించంత అదృష్టం వాడు తొందరగా బాగుపడతాడు. ఇంకే వాడు చేసిందల్లా కలిసి వస్తుంది. కొంతమంది తెలివైన వాడు ఉంటాడు, తెలివితేటలు ఉన్నా లాభం లేదు, వాడు చేసింది కలిసి రాకపోతే ఆడు ఏం చేస్తాడు? తెలివైన వాడే అవటానికి వాడు చేసింది ఏం చేసినా కలిసి రాదు అనుకుని ఆడేం చేస్తాడు? అంచేత పుట్టుడు తెలివితేటల కంటే ఆవగింజనంత అదృష్టం, ఆవగింజంత అదృష్టం ఉన్నా వాడు బాధపడతాడని. అదృష్టం దురదృష్టం, అదృష్టం లోపల వచ్చిన వాడు భగవంతుడే, దురదృష్టం లోపల వచ్చిన వాడు భగవంతుడే. అంత భగవంతుడిగా అంచేత చాలా టైపు ఆరయ్యిందిగా. అయితే మీరు ఈ లక్కవరంలో ఈ సరస్వతి శిష్య మందిరం చాలా అభివృద్ధిలోకి రావాలను. తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ధనవంతులంతా కూడా మాకు స్వాతంత్రులు ధాన్యులు, వాళ్ళ స్వాతంత్ర్యం సత్వగుణం ఉన్న వాళ్ళు ధాన్యులు, సత్వగుణం ఉన్న వాళ్ళు ధాన్యులు, వాళ్ళు స్వాతంత్రించుకుందరు. ఇప్పుడు మలికపురం వచ్చామంటే మాకు జిన్నూరు వచ్చినట్టు. మేము ఇంగ్లాండ్ 2 సార్లు వెళ్ళాం, ఇంగ్లాండ్ వెళ్ళాలని అనిపించలేదు. మా దేశం మన దేశం మన ఇంటి మన దేశానికే మనం వచ్చామనిపించింది. ఇప్పుడు లక్కవరం ఈ స్కూల్ ఎవరిదో, లక్కవరానికి నాకు సంబంధం ఏంటి? ఇది నా నియోజకవర్గం కాదు, నా ఏరియా కాదు, నా జిల్లా కాదు అని నాకు అనిపించడం లేదు. ఈ స్కూల్ అంతా మందే అనిపిస్తుంది. ఇంకే మనస్సు ఎప్పుడైతే కాలి బూడిదైపోయిందో, మనస్సును ఎప్పుడైతే కత్తిరించేసామో, పరిమితులన్నీ పరిమితులు హద్దులు మనస్సు తీసుకొస్తుంది. ఆ మనస్సు ఎప్పుడైతే కాలి బూడిదైపోయిందో అంతా మనమే, అంతా మనమే. లక్వాడు ఎవరు? మనమే. అంటే ఇదంతా ఏదో పరాయి ప్రదేశానికి వచ్చాం, ఏదో జిల్లా మారిపోయి వచ్చాం, ఈ ప్రాంతం మంద కదా, మంద కాదు కదా అనుకుంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు లేని చోటంటే లేదు. భగవంతుడి కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. భగవంతుడికి అవయవాలతో పని లేదు. అంచేత మనం ఈ సరస్వతి శిశు మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ఎంతో కొంత 1,000 రూపాయలు ఆదాయం వస్తుంటే, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తామనుకోండి ఈ ప్రాంతంలో ధనవంతులతో, ఎంతో కొంత సంథింగ్, నచ్చ ఏదైనా సంథింగ్లోంచి వస్తుంది కానీ నచ్చింగ్లోంచి ఏది రాదు. అంటే వాళ్ళు ఇది కూడా ఈ స్కూల్ కూడా మన మన బడ్జెట్లో భాగం అనుకున్నాడు. మన ఫ్యామిలీ బడ్జెట్ గవర్నమెంట్ కదా బడ్జెట్ ఉంటుందో, మన ఫ్యామిలీకి కూడా బడ్జెట్ ఉంటుందో, అలా ఈ స్కూల్ కూడా మన బడ్జెట్లో భాగం అని కొంత ఎంతో కొంత మీ సహాయ సహకారములు అందించండి. ఎందుచేతంటే మీకు ఎందుకు చెప్తున్నాంటే మాస్టర్స్ త్యాగం మూర్తులు. ఈ సరస్వతి శిశు మందిర స్కూల్స్లో ఎవరు టీచర్స్ ఎవరు వర్క్ చేసిన వాళ్ళందరూ త్యాగమూర్తులు. వాళ్ళందరూ కర్ణుడితో సమానం. కర్ణుడి త్యాగానికి కర్ణుడి ముందు ఎవరు సరిపోరు. పాండవులంటే పాండవులకి చుట్టమాడు, పాండవులకి స్నేహం, పాండవులకి క్షేమం కృష్ణుడు. కానీ పాండవులతో భగవంతుడికి ద్వేషం ఏమంటుందని, భగవంతుడికి ద్వేషం ఏమంటుంది. పాండవులతో అన్నాడు కృష్ణుడు, మీరు ఎంత గొప్పవాడైనా ప్రపంచంలో మీకు ఎంత పేరున్నా దానం ఇవ్వటంలో మీరు కర్ణుడికి సరిపోరు. భగవంతుడికి ద్వేషం ఏముంటుంది? భగవంతుడికి ద్వేషం ఏంటండి? అది శత్రుపక్షం ఉన్నాడు ఎవడు? కర్ణుడు. ఇప్పుడు ఎవడు? మీరు పాండవులు గొప్పవాళ్ళే, ప్రపంచంలో మీకు ఎంత పేరు ఉంది, మీరు మంచివాళ్ళని. ఎంత మంచివాడు దానం దగ్గరికి వచ్చాడు ఇప్పటికి కర్ణుడికి మీరు ఎవడో సరిపోరు. కర్ణుడితో సమానమైన వాళ్ళు కౌరవులు దాని లేదు, పాండవుల్లో కూడా లేరు. అరే కురు వంశీమని లేరు. కర్ణుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆయన ఉండి లేదని ఎప్పుడు అనలేదు. ఆయన దగ్గరికి పెట్టుకుని మళ్ళీ రేపు రమ్మని కూడా అనలేదు. ఆయన దగ్గర ఏదైనా ఉందనుకోండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వటం, రేపు రండి అనే మాట కూడా కర్ణుడికి లేదు. అటువంటి త్యాగమూర్తి, అటువంటి వాళ్ళు కలియుగంలో కూడా ఉన్నారు. వాళ్ళు చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ గురువు గారు చిత్తరంజన్ దాస్ ఉండేవాడు. ఆ రైలు పెట్లు అక్కడే తయారవుతాయి. చిత్తరంజన్ కర్మాగారం ఉంది, రైలు పెట్లు అన్నీ అక్కడే తయారవుతాయి. చిత్తరంజన్ దాస్ ఆ కలకత్తాలో ఆయన బతికి, సుభాష్ చంద్రబోస్ గురువు గారు ఆయన. ఆ చిత్తరంజన్ దాస్ బతుకున్నంత కాలం కలకత్తాలో ప్రజలందరూ అనుకున్నారట, ఆయన కలకత్తా సిటీ మేయర్ చేశాడు ఆయన. ఆ ప్రజలు అనుకునేవారట, చిత్తరంజన్ దాస్ జేబులో డబ్బు ఉంటే మన జేబులో డబ్బు ఉన్నట్టు. చిత్తరంజన్ దాస్ గారి జేబులో డబ్బు ఉంటే మన జేబు, అంటే ఆయన జేబులో డబ్బు ఉందనుకుని మనం వెళ్ళి అడిగామనుకుని ఎప్పుడు నువ్వాలి లేదు అట్ని ఎవరికైనా. ఆ తలుపు తచ్చిన వాడికి నిజంగా ఆయన దగ్గర డబ్బు ఉంటే తలుపు తచ్చిన వాడికి ఎవరికి నోవనలేదు. అది కలియుగంలో భారతంలో కర్ణుడు ఎటువంటి వాడు, మన కలియుగంలో చిత్తరంజన్ దాస్ అటువంటి వాడు. వాడి పేరు మీదే రైల్వే పెట్లు కర్మాగారం. వాడు సుభాష్ చంద్రబోస్ గురువు వాడు. సుభాష్ చంద్రబోస్ రాజకీయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాడు, ఆయన బట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పేరు సిఆర్ దాస్ అంటారని కలకత్తా సిటీకి మేయర్ చేశాడు. కలియుగానికి కర్ణుడు లాంటి వాడు సిఆర్ దాస్. అంటే అదొక వైభవం. ఆ గుణం అందరికీ రమ్మంటే రాదు, అదొక వైభవం. డబ్బు ఉండటం, డబ్బు ఉన్నవాళ్ళు అందరూ దానం చేస్తారని ఎప్పుడు అనుకోకుండా, అది ఎక్కువ మంది పిసినట్లుగా ఉండొచ్చు. ఆ డబ్బు ఉండటం లేకపోవటం ఉండదు, ఒక రకమైన గివింగ్ హ్యాబిట్ అంటారు దాన్ని. దాన్ని గివింగ్ హ్యాబిట్ అంటారు. డబ్బు ఉన్నవాళ్ళందరూ ఇస్తారు, డబ్బు లేని వాళ్ళందరూ ఇవ్వలేరు అనుకోకుండా, అది ఒక హ్యాబిట్, అది ఒక అలవాటు. అంతే, అదొక దైవీ గుణం, అదొక దైవీ సంపద. అది రాజగోపాలాచారి అనేవాడు. ఇతరులకు మనం ఏదైనా సహాయం చేస్తే అదంతా పోయింది అనుకుంటాం. మనం చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడే డబ్బు అదే. భగవంతుడు మనం ఏదైతే ఇతరులకు ఏ రూపంగా ఇతరులకు మనం సహాయం చేసినా భగవంతుడు ఇదంతా ఆ డివైన్ బ్యాంకులో, దేవుడి బ్యాంకులో వేసి ఉంచుతాడు. మనం చనిపోయిన తర్వాత డబ్బు మనకు చెల్లుతుంది. ఇక్కడ మనకు 1,000 కోట్లు ఉన్నాయనుకోండి, ఎవరికి ఏదో ఒక పైస ఇవ్వలేదనుకోండి, మరణానంతరం మనం భేదవాళ్ళకు ఉండవలసింది అన్నాడు రాజు. ఇదే మన ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే భగవంతుడు ఆయన బ్యాంకులు వేసుకుంటాడండి, మరణానంతరం మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇతరులకు ఏది సహాయం చేయమనుకోండి, మరణానంతరం ఆ బ్యాంకు డివైన్ బ్యాంకులు ఏది ఉండదు మనకు. ఇక్కడి నుంచి పోయి ఏమైనా పట్టుకెళ్దాం అంటే గుండె సూది పట్టుకెళ్దాం. డబ్బు మాట వదిలేండి, నువ్వు చచ్చిపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మన చేతితో గుండి చూసి పట్టుకెళ్ళు. అంటే ధనవంతులందరికీ ఈ స్కూల్కి ఎవడైతే సహాయం చేస్తున్నారో అందరూ ధన్యులు. ఇంకే చెప్పమంటారు, ఈ డబ్బు సద్వినియోగం అవుతుంది, డబ్బు సద్వినియోగం అవుతుంది. టీచర్స్ తక్కువ జీతాలు పుచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు, వాళ్ళకు కొంత ఉపయోగపడుతుంది. ఈ డబ్బు వాళ్ళకి కొంచెం ఇంకా వాళ్ళ పరిస్థితి బెటర్ అవటానికి ఈ టీచర్స్కి ఉపయోగపడుతుంది. అది సరస్వతి శిశు మందులకి ఎవరు ఏ రూపంలో సహాయం చేసినప్పటికీ అది మీకు పర్యంతలుగా మళ్ళీ ఎక్కువ వడ్డీతోటి మీకు రిటర్న్స్ వచ్చేస్తాయి మీకు. అంచేది ఇటువంటి స్కూల్స్ అందరికీ సహాయ సహకారం అందించవలసిందిగా ఈ వేదిక నుంచి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడితో నేను విరమిస్తున్నాను. కొంతమంది అంటే అంటారు, ఏమండమ్మా ఈ మధ్య మా అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు అంటారు. ఎప్పుడన్నా మన భక్తులు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా మా అమ్మాయి పరిస్థితి బాగాలేదు అని అంటారు. మా అమ్మాయి పరిస్థితి ఏమంటే మీరు ఏమైనా సహాయం చేస్తారు, మా అమ్మాయి కంటే దిగజారిపోయి ఉన్నామని అంటారు. మా అమ్మాయి పరిస్థితి బాగాలేదు అంటారు, మీరు ఏదైనా మీ అమ్మాయికి సహాయం చేయొచ్చు అంటే మా మీద మా అమ్మాయి మీద కన్నా అంతకంటే పాడైపోయి ఉన్నాం అన్నారు. మా అమ్మాయి ఇంకో ఒక పూటలు తింటారు, మాకు రెండు పూటలు ఒక పూటలు లేదు అని. ఇంకా మేము మా అమ్మాయికి సాయం చేస్తామని చెప్పటం మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనకి తిండి లేదనుకోండి, ఎవడైనా తిండి తిండి తిని వాడు దానికి వెళ్ళి పూట అన్నం పెట్టండి పెడతాయి, ఆడికి ఏమి లేదు. మీకంటే దరిద్రులతో జత కడితే మీకు ఎలా ఉంటుంది? అది రాత్రి పాటలు ఏడుస్తాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు శాంతి నాకు శాంతి ప్రసాదించిందంటే అర్థం ఏంటంటున్నారు భజన? ఆడు ఏడిపోయే పని ఆడికి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాకు ఏడిపోవడం, ఏడిచేవాడి దగ్గరికి మాకు ఏడిపి పోగొచ్చండి, మాకు ఏడిపోవడం లేదా మాటలకు అర్థం ఉంది. ఇంటికి వెళ్ళి అన్నవాళ్ళు ఎన్నాళ్ళు వ్యాపారం, ఈ వ్యాపారం ఎంతకాలం, ఇటువంటి వ్యాపారం ఎంతకాలం చేస్తారా? అందుకని ఆడికే కట్టుకోవడానికి బట్టలు లేవండి. దగ్గరికి వెళ్ళి మనం బట్టలు కొనివ్వమంటే ఆడికే బట్టలు, మనకు బట్టలు ఏంటండి? ఆడికి బట్టలు చుట్ట పెట్టుకోవడానికి బట్టలు లేవు ఆడికి. మనకు బట్టలు ఆడి దగ్గర నిషిద్ధమై మనకు బట్టలు కొని పెట్టమంటండి. మనం రోజు చేసే వ్యాపారం అండి. చచ్చిపోయాడు దగ్గరికి వెళ్ళి మాకు చావులు ఏడిచి తీసుకురా, మాకు దొక్క ఆడు ఏడుస్తుంటే మాకు దొక్కని తీసుకురా, ఏ ఇటువంటి జతలతో ఇటువంటి జతలతో మీ సమస్యల పరిష్కారం కావాలి. మీ దరిద్రం పోవాలంటే కనీసం నీకంటే కొంచెం ధనం ఉంటుందని ఆశ్రయించిన రూపాయలు పడేస్తాడు. నీకంటే దరిద్రంతో ఏడుస్తుంది ఆడు కూడా తిరిగి మీకు దరిద్రం ఎలా పోతుంది? అందుకే మీరు ఒకటి తర్వాత చదువుతున్నారండి, కొన్ని నాలుగో తరగతి వాడి దగ్గరికి వెళ్ళి లెక్కలు చెప్పమంటే అర్థం ఉంది. అసలు ఒకటేదో ఎల్కేజీ కూడా చదవడం వాడి దగ్గరికి వెళ్ళి మాకు లెక్కలు నేర్పమంటే ఆడేం చేస్తాడు? ఏ రోజు ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి మాకు శాంతిని ప్రసాదించిందంటే అర్థం ఏంటి? జాత కట్టండి, లోపల ఒకడున్నాడు మీకు మీకు అశాంతి ఉంటే అశాంతి లేనివాడు లోపల ఒకడున్నాడు, మీకు చావు వస్తే చావు లేనివాడు ఒకడున్నాడు, మీకు పుట్టుకు వస్తే మీకు పుట్టుకు లేనివాడు ఒకడున్నాడు, అది మీ స్నేహితుడు, మీకు సారథి, మీకు మీ సారథి. వాడికి మీకు ఏది రాకూడదు అనుకుంటారో వాడికి కూడా రాకుండానే ఉన్నాడు. మీకు అశాంతి రాకూడదు అనుకుంటున్నారు, వాడికి కూడా అశాంతి లేదు. వాడితో జాత కట్టండి, మీరు పరమస్థితిని పొందుతారు. వాడితో లోపల ఉన్నాడు, మీకు ఆంతర్యాముగా ఉన్నాడు, మీ శరీరం కంటే మీ ఇంద్రియముల కంటే దగ్గరలో ఉన్నాడు. వాడితో స్నేహం చేయడానికి మీకు అభ్యంతరం ఏంటి? ముగిస్తున్నా, ఎంత టైం ముగిస్తున్నాం అంటే లైన్ అయిపోవాలి. ఎవడో తిరిగి ఎవడైతే పడుతున్నాడో శరీరానికి చావు రాకముందే ఆ హృదయంలోకి వెళ్ళి ఆ జతగాడు దగ్గర ఎవడస్తే అన్నీ ఉన్న శాంతి స్వరూపుడైనటువంటి ఆ జన ఆడితే స్నేహం చేసి అక్కడ లైన్ అయిపోవాలి. ఇవన్నీ అక్కడ లైన్ అయిపోవాలి. దేహం ఉండగా లైన్ అవ్వడానికి ఉండాడు. ఆడి మళ్ళీ ప్రయాణం కట్టేస్తాడు. నాన్నగారు మిమ్మల్ని చూడటానికి రావాలనుకున్నాడు, కానపట్టడం లేదు. నేను ఇంకా ఇండియాకి ఎలాగో వస్తాను, వండర్ఫుల్ చూడాలి ఎక్స్ప్రెషన్. నేను ఒక రోజు జిన్నూరులో ఉంటే నాలుగు రోజులు జిన్నూరులో ఉండను. అంటే మద్రాసులో మా మనవడు ఉన్నాడు, ఆడికి అప్పు చెప్తాను. మీరు వచ్చేవాళ్ళు రాస్తే ఆడికి ఆడికి రాస్తామంటే ఆడు నాకు రాస్తా ఉంటాడు. మరి నేను ఈ తపా నేను తపా కూడా సరిగ్గా చూడను. నేను రిప్లై ఇవ్వకపోతే నాన్నగారు రిప్లై ఏంటో అనుకుంటారు. అక్కడి నుంచి ఆడు మద్రాసు వస్తాను, మద్రాసుని మాకు ఆ తపాడు పంపుతున్నాడు. మళ్ళీ ఏదైనా మాట్లాడాల్సి ఉంటే వాళ్ళ చేయడం ఆయన చేయడం మాట్లాడొస్తుంది. వీరికి తపాడు మధ్యవర్తి కింద తపాడు పంపిస్తున్నాడు. మధ్యలో ఏదైనా ఫోన్లో మాట్లాడితే ఆడే మాట్లాడు, నేనేం మాట్లాడటం లేదు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అప్పుడే ఎప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి చూడాలి. ఆ చూడాలనుకునేవాడు కానపడకుండా పోదాడు. మరి అది కనిపిస్తే వస్తాను, లేకపోతే లేదు. ఇంతే సంగతి ఇంకే సంగతులు. చూడాలనుకున్నాడు, పోయినప్పుడు ఇంకేం చూస్తాడు? అంటే ఇండియా వస్తే ఈ ఆనందం దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆనందం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఈ జత కాడు పెట్టదు. ఇండియా వస్తే ఏ ఆనందం కోసం ఇండియా రావాలనుకుంటున్నాను? ఆనందాలు అవి ఇక్కడే లాభ్యం. చేతికి అందుతుంది, చేతికి అందుతాను. ఇదే కృష్ణుడు గీతలో చెప్తాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే, నీకు ఎక్కడ చేయి పడితే అక్కడ తాగటానికి నీళ్ళు దొరికినప్పుడు, నీకు నూతుల చోటి, కాలువల చోటి, నాదుల చోటి నీకు ప్రాణయం ముందు. ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఎవడు చెప్తాడు? నీ దేవుడు చెప్పాలి. దేవుడు తప్పించి ఎవడు చెప్తాడు ఈ మాటలు? ఎవడు చెప్తాడు దేవుడికి తప్పించి? ఇంకోటి మనం ఇంకోటి మర్చిపోతున్నాం. దేవుడికి మన మీద ఉన్న ప్రేమ సృష్టిలో ఎవరికి ఉండదని ఉండదు. అది తెలియటం లేదు మనకు. మన జతగాడికి మన మీద ఉన్న ప్రేమ ఎవరికి ఉండదు మనం. కానీ అసలు గుర్తింపు లేదు మనకు. దేవుడికి మన మీద ఉన్న ప్రేమ సృష్టిలో ఎవరికి ఉండదు. మన ప్రేమించి వాడు మన హృదయంలో ఉండగా దిక్కు లేని వాడు, దిక్కు లేని వాళ్ళని అనుకోవటం అందాలి. వీడికి అపచారం ఎక్కడ? ఇక్కడ అంతర్యాముగా ఈశ్వరుడికి అపచారం. అది ఉన్నాడు, అది సరిపోదు. అది పాలు చేస్తున్నాడు, అది సరిపోదు. దాని పాలకు గుర్తింపు నీకు తెలుస్తూ ఉండాలి. అప్పుడు నీకు అశాంతి నాశిస్తుంది. ఎంత అశాంతి అని సార్ ఒక వారు సరిపడే విషయం వెంటనే నాశిస్తుంది. మీకు అయితే దేహం చనిపోయినప్పుడు నీ జతగాడికి చావు లేదు, నీ హృదయంలో జతగాడ ఉన్నాడు, ఆడికి చావు లేదు. వాడి నువ్వని సాంగత్ తిరిగిపోవటం, నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నావు. నీ హృదయంలో జతగాడు ఉన్నాడు, వాడి నువ్వై ఉన్నావు. అయ్యాంహి వాడి నువ్వైనా ఆడి నువ్వని సాంగత్ తెలుసుకునే వరకు మహాత్ములతోటి మహర్షులతోటి గంటల తరబడి సంవత్సరాల తరబడి నువ్వు సహవాసం చేసే అవకాశం లేకపోయినా ఓ అరక్షణం అయినా చెయ్యి. ఏం అపూర్వం అరక్షణం, క్షణం కూడా అక్కర్లేదు అతను అరక్షణం. క్షణం కూడా రోజులు అక్కర్లేదు, సంవత్సరాలు అక్కర్లేదు, నీకు అవకాశం లేదు అరక్షణం అని వచ్చాయి. క్షణం కూడా అక్కర్లేదు అతను అరక్షణం. క్షణం 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 కూడా అక్కడ అరక్షణం అంటే నీ అరక్షణం వాళ్ళు దర్శించిన నీ అజ్ఞానానికి నిప్పు పెడతారు వాళ్ళు అరక్షణ. అది వెంటనే కనిపించకపోయినా లోపల అజ్ఞానం తగలబడుతూ ఉంటుంది. గడ్డి మీటుకు నిప్పు అదుపులు వేసామనుకుంటే అరక్షణం వేసేస్తాం, అది పెద్దమంటే అయ్యేప్పటికి చాలా టైం పట్టదు. క్షణం క్షణం అక్కర్లేదు, ముందు క్షణం క్షణం అక్కర్లేదు, అరక్షణం చాలు. అరక్షణం వాడు వరడి అక్షమాడు చెప్తాడు కదా, వాడి వరడి జన వాని టచ్ జన వాని లుక్కి జన వాని గ్రీ ఉనికి ఏమి లేదు ఉనిక అలా అలా దర్శనం చేసుకెళ్ళిపోతే చాలు ఇంకేం అక్కర్లేదు. అంటే గురువుకి మీరు పండిస్తారనుకోండి, మీకు అర్థమవుతుందా, గురువుకు పండిస్తారనుకోండి, అదే గడ్డి పరికిస్తారనుకోండి, లేదా మామిడి పండిస్తే ఇవన్నీ ఆడు తినడం పుచ్చుకుంటాడు. మీరు ఇచ్చినప్పుడు చాలా ఇష్టంగానే పుచ్చుకుంటాడు. ఎందుకు మీరు ఇష్టం ఇష్టంగా పుచ్చుకుంటాడంటే మీ మాంత మీ పుష్పాలు మీరు ఇచ్చిన పండు ఎందుకు గురువు చాలా ఇష్టంగా తీసుకుంటాడు. పైగా ఎంత ఇష్టంగా తీసుకుంటాడంటే మీరు ఇచ్చే మామిడి పండు వాడు ఇప్పుడు చూడలేదంత ప్రేమగా తీసుకుంటాడు. మీరు మామిడి పండు ఇస్తారనుకుంటు వాడు ఎంత ఇష్టంగా తీసుకో, వాడు మామిడి పండు వాడి జీవితంలో వాడు మకానికి ఎప్పుడు చూడలేదంత ఇష్టంగా తీసుకుంటాడు. అలా ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే గురువు ఏనాడికైనా మీ మనస్సు అనే పుష్పాన్ని తీసేసుకుంటాడు. మీ మనస్సు అనే పుష్పానికి దొంగతనం చేయటానికి అలా తీసుకుంటాడు. ఈ పుష్పాలు ఎందుకు ఇలా దుఃఖం ఈ పుష్పాలు ఇస్తే దుఃఖం పోదు, నీ మంత్రం నీ పుష్పం ఇచ్చే వరకు ఆ దుఃఖం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చాలా ప్రీతిగా తీసుకుంటాడంటే నువ్వు ఇచ్చే మామిడి పండు నువ్వు ఇచ్చే గడ్డి పడక ఇవన్నీ ఎందుకు ప్రీతిగా తీసుకుంటాడంటే ఎప్పటికైనా గురువు గారు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారని నీ మంత్రం అని నీ మనస్సు అనే పుష్పం కూడా ఇచ్చేసి వరకు అలా తీసుకుంటాడు. తర్వాత ఆయన నువ్వను గురువే నువ్వన్న సంగతి గురువుకి నీకు వేరు లేదని ఆయన నువ్వన్న సంగతి నీకు తెలుస్తుంది. అది నీ కడసారి జన్మ, అది చెటారు కొమ్మ. ఆ స్నేహితుడు నాకు శాంతి అశాంతి ఎలా ఉంటుందో తెలియదు. నా స్నేహితుడు అక్కడే ఉన్నాడు. వారితోటి జాత కట్టం మానేసి చావు ఎలా ఉంటుందో తెలియని వాడితో జాత కట్టం మానేసి ఈ చచ్చేవాళ్ళు కూడా చచ్చేవాళ్ళు కూడా వేసి తిరుగుతున్నారు. చచ్చేవాడు మీకు చావు లేకుండా ఎలా చేస్తాడండి? ఆడు చావటానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని చావు లేని స్థితికి ఎలా తీసుకొస్తాడు? ఇప్పుడు చాలా టైం అయిపోయింది, అప్పుడు ఒక 5 అయిపోయింది, మా అప్పుడు 3 ఇంచుమించుగా 3 గంటలు టైం అయిపోతుంది. దేర్ ఇస్ నో టైమ్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో టెన్స్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో రీబర్త్ ఇన్ ట్రూత్. దేర్ ఇస్ ద ట్రూత్, ద ట్రూత్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్, ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్. మనం సత్యమై ఉన్నాము, దాని మీద ఈ శరీరము మనస్సు మన ఇవన్నీ మిగతా మనం కల్పించి తెచ్చుకున్న గొడవలు ఇవన్నీ పొరలవు. ఆ బియ్యం పైన ఎలా ఉండి అన్ని పొరలయ్యి. రామకృష్ణ పరమహంస గారు అన్నవారు మనం కొరిడి కొబ్బరికాయ మన గురువు. రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే కురివి కొబ్బరికాయ మన గురువు కురివి కొబ్బరికాయ దాన్ని పెంకు చూడడం సంబంధం పూర్తి వదిలేస్తుంది. మీరు ఎలా ఆడించండి బాగా కదులుతూ ఉంటుంది. ఏం చేత ఆ లోపల ఉన్న గుంజ ఏం చేస్తుంది అంటే లోపల గుంజ ఉంటుంది కదా దానికి పెంకు చూడడం సంబంధం వదిలేస్తే అది ఉంటుంది పెంకు చూడడం సంబంధం వదిలేస్తుంది. అలాగే దేహంతో ఉండగా దేహంతో సంబంధం వదులుకోండి. మీ కొరడి కొబ్బరికాయ మీ గురివై ఉన్నాడు. మీ గురువు కోసం ఎక్కడికి వెతకండి కురుడి కొబ్బరికాయ మీ గురువు పెంచుకుని లోపల గుంజి ఉంటుంది పెంకు చోడు సామాన్లు వదిలేస్తుంది. మీ దేహాభిమానాన్ని వదిలికుంటే లోపల మీ గుంజికి ఏమి నష్టం లేదు ఈ పెంకి కూడా వదిలిపోతుంది. తర్వాత ఇది ఎక్కడో చోట పడేస్తారు కాలిస్తే బూడిద అవుతుంది కాపెడితే మట్టి అవుతుంది. మీరే స్వతంత్రులైనప్పుడు మీరే మీ స్నేహితుల్లో చేరిపోయినప్పుడు మీరే మీ యజమాని దగ్గర చేరిపోయినప్పుడు ఆత్మదేవుడి దగ్గర మీరు ఐక్యమైనప్పుడు మీకు తగ్గినాలి వెనకాల కోపం వచ్చి మీకు తగ్గినాలి పెట్టకపోయినా ఇబ్బంది లేదు. మీకు సిద్ధం జీవన్ముక్తికి తగ్గినేంటి దేహాభిమానం వాడు చచ్చిపోయిన అడుగుకో దేహాభిమానం వాడు తగ్గిన పెడతా ఉంటాడు. కుడి కొబ్బరికాయకి తగ్గించకండి మీకు చదివాలండి జీవన్ముక్తులు చదివాలండి మార్చుకోవాలండి మీకేంటి మీకు చదివాలేంటండి. ఏడుస్తూ చచ్చిపోయాడు ఇంకోటి తగ్గిని పెట్టవలసిందే ఆడు ఏడుస్తూ చచ్చిపోయి ఏడుస్తూ సర్జిని పెడతాడు వీడు. మీకు తగ్గినాలు ఏంటండి చచ్చినోడికి చావటానికి శుద్ధంగా ఉన్నాడు తగ్గిని పెడతా ఉంటాడు అది మామూలే. ఇంకా మీకు తగ్గినాలు ఏంటి మీకు అక్కర్లేదు ఇంకా మీరు వెనకాలంలో బతి మాలు అక్కర్లేదు ఇంక తగ్గినాలు పెట్టమా తగ్గిని పెట్టడం తగ్గిని పెట్టడం వల్ల మీ లోపల ఎవడ తరిగిస్తాడనుకుంటున్నారు అది ఇప్పుడే అది శరీరం పంచకుండా కలిసిపోయాడు లోపల చూడవు మీ లోపల మీ మిత్రుల్లో కలిసిపోయాడు. మనం చచ్చిపోయాడు గుండీ తగ్గినాడు పెడతామంటే అది తరించాలని అది ఇక్కడే తరించి వెళ్ళిపోయాడు కదా హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. మీ తజ్ఞాలు పెట్టకూడదు మీరు పెట్టడం వల్ల ఆడికి లాభం లేదు పెట్టకపోవడం వల్ల నష్టం లేదు ఆడికి. ఓ జీవన్ముక్తుడికి మీరు తజ్ఞం పెడతారనుకోండి ఆడికి లాభం లేదు ఎవరి జీవన్ముక్తుడికి ఒకవేళ మీరు పెట్టారనుకోండి ఆడికి నష్టం లేదు లాభ నష్టాలు తెలియని పని లేదు. ఇంకా లాభ నష్టాలకు అచేతంగా శరీరం ఉండగానే వెళ్ళిపోయాడు లాభ నష్టాలు లాభ లాభం అంటే నష్టం ఏంటో ఎలా ఉంటుందో తెలియని స్నేహితులు చేరిపోయాడు. అది మీ గోడవలతో సంబంధం లేదు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. మీరందరూ రవికుమార్ అపరాణానికి వచ్చారు. మీరందరూ వచ్చి సభను జయప్రదం చేసినందుకు ఈ జ్ఞాన యజ్ఞంలో మనందరం భాగస్వాములే. భగవంతుడు మ్యాథమెటికల్ యాక్యురసీ చాలా గుణకారాలు బాగారాలు చేసి పంచిపెడతాడు వాటరు. ఇది ఎంత తయారు చేస్తున్నాడు కొంత ఇస్తాడు బాట. ఇది జ్ఞాన యజ్ఞం. ఏ యజ్ఞం? ఇది జ్ఞాన యజ్ఞం. ఇవన్నీ అడిగి కుర్చీలు తెచ్చేసినాడు కొంత ఇస్తాడు. నీకు అర్థమవుతుంది? ఈ జ్ఞాన యజ్ఞానికి పెట్టండి ప్రోత్సహించినాడు కొంత ఇస్తాడు. నీకు అర్థమవుతుంది? నాన్నగారు ఇది చెప్పారు 2 గంటల నుంచి మీరు అనుకున్నది నాన్నగారికి 10 పైసల కంటే ఎక్కువే ఉండదు. ఇప్పుడు ఈ మైకి పెట్టిన వాళ్ళు కొంత ఇస్తాడు. ఆ రూపాయి 5 పైసలు 10 పైసలు 5 పైసలు అడిగి చేస్తాడు. మాకు మిగిలేదు 10 పైసలు ఓట జ్ఞాన యజ్ఞ ఓట మ్యాథమెటికల్ యాక్యురసీ. దేవుడు అంటే ఎవరు? గుణకారాలు బాగారాలను తీసి ఎవడు వాటాడు పాన్స్ పెట్టేస్తాడు. అందుకే వాడి పేరు కర్మఫలదాత. వాడి పేరు ఏం పేరు? కర్మ ఫలదాతాడు. నువ్వు చేసిన పని నీకు ఇచ్చేస్తాడు. నువ్వు చేసిన పని చేయాలి, నువ్వు ఏదైనా మంచి చేసావు అనుకో, ఆ మంచి చేస్తే నువ్వు పలిచి నీకు ఇచ్చేస్తాడు. ఆడికి అక్కర్లేదు ఎవరికి, దేవుడు అది ఏం అక్కర్లేదు ఆడికి. వాంటింగ్ ఉంటే దేవుడు ఎలా అవుతాడు, ఆడికి ఏం అక్కర్లేదు కాబట్టి నీకు నీకు ఇచ్చేస్తాడు. అది మనకు తెలియదు, అది మన అది మన ఏదైనా మంచి చేస్తే అది మనకే వచ్చేస్తుందని తెలియకపోవడంలో మంచి చేయడానికి ఇష్టపడమా. అది మన ఏదైనా మంచి చేయడానికి ఎందుకు ఇష్టపడమంటే మంచి చేసి ఆ చేసిన మంచి మనకే తిరిగి వచ్చేస్తుందని మనకు తెలియదు, అయితే మంచి చేయడానికి ఇష్టపడమాది. అంటే మీరు విన్నంత కొంత వాట, మాకేదో 10 పైసలు వాట, ఈ పంది వేసిన వాళ్ళు కొంత వాట, ఈ మైక్ పెట్టిన వాళ్ళు కొంతకపోట, మీకందరూ అందరికీ మ్యాథమెటికల్ మ్యాథమెటిక్స్ అనమాట, అందరికీ గుణకారాల కోడికలు తీసివేతలు చేసి పైసలు ఇచ్చేవాడికి పైసా, 2 పైసలు ఇచ్చేవాడికి 3 పైసలు, ఈ జ్ఞాన యజ్ఞంలో ఈ మహాయజ్ఞంలో మన చోడ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం